నమస్కారం అండి, శ్రీ గురుభ్యో నమః. గురవే సర్వలోకానాం విషజే భవరోగిణాం నిధే సర్వ విద్యానాం శ్రీ దక్షిణామూర్తయే నమః. నారాయణ నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తదో జయముదీరయేత్. సర్వమంగళమాంగళ్యే శివే సర్వార్థసాధికే శరణ్యేత్రయంబకే గౌరీ నారాయణి నమోస్తుతే. శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతయే నమః. గురుభ్యో నమః. సత్సంగ సభ్యులకి నా నమస్కారాలు. మన చేత మనల్ని బాగు చేయించేవారే గురువు. ఆ గురువు పాద పద్మాలకి నమస్కరిస్తూ ఈరోజు మురళికి మీ అందరికీ స్వాగతం. కర్మ నిష్కామంగా చేస్తే యోగం అవుతుంది, అందుకే మహాత్ములు కూడా కర్మను విడిచిపెట్టలేదు. అలా అని కర్మ లంపటత్వం కూడదు అని గురువు గారు గీతలో చెప్పారు. బ్రహ్మ విద్యే గీత అని చెప్పారు. మన విద్యా గారు కర్మయోగం మాట్లాడడం గురించి పెర్ఫెక్ట్ స్పీకరు. ఆవిడ కర్మ యోగంగా ఎలా చేస్తున్నారో మనం అందరం చూస్తూనే ఉన్నాము. చాలా నిష్కామంగా గురుగారు చెప్పిన పని చేస్తూ ఉన్నారు. విద్య గారు, ముందుగా మీరు మోడరేటర్ గారు నాకు అవకాశాన్ని కల్పించినందుకు ధన్యవాదాలు. మీరు మొదటి స్పీకర్ గా మాట్లాడాలి అని కోరుకుంటూ ఉన్నాను.
శ్రీ గురుభ్యో నమః. శ్రీ అచ్యుతం అనంతం గోవిందం. శ్రీ అచ్యుతం అనంతం గోవిందం. శ్రీ అచ్యుతం అనంతం గోవిందం. వసుదేవ సుతం దేవం కంస చాణూరమర్దనం దేవకీ పరమానందం కృష్ణం వందే జగద్గురుం. మూడో అధ్యాయం అయిన కర్మయోగంలో భగవాన్ ఇలా అంటున్నారు, తస్మాద్ అసత్ సతతం కార్యం కర్మ సమాచర అసత్తోషాచరన్ కర్మ పరమాప్నోతి పురుష. ఓ అర్జున, నీ స్వకర్మం నుండి వెనక్కి పెడతాను అని అంటున్నావు, అది విడిచిపెట్టు. అది ఎలా సాధ్యం నువ్వు అంటావేమో, విను. నీ ధర్మం ఆచరించేటప్పుడు మోహ సవకాలు విడిచిపెట్టాలి. ఇది ఎలా సాధ్యం అంటే, కర్మిష్టి నుండి కర్మయోగిగా మారడానికి ప్రయత్నం చేయాలి. అసక్త అంటే అంటుకోని వాడేయాలి. కార్యం కర్మ సమాచార అంటే చెయ్యవలసిన కర్మ ఆచరించు. అసక్తుడై ఎవరు కర్మని ఆచరిస్తున్నాడో వాడు పరమంని పొందుతున్నాడు. బ్రాహ్మి స్థితిని పొందటం జరుగుతుంది. నిజాయితీ చిత్తశుద్ధితో ఎలాంటి కార్యమైనా సాధించగలం. ఇక్కడ గురువు గారు మంచి ఉదాహరణ మనకి చూపించారు. అర్జునుడికి ఊర్వశి వల్ల శాపం కలిగింది, బృహన్నల్లాగా మారాడు. విరాట్ రాజు కొలువులో ఒక సంవత్సరం పేడితనంతో జీవించాడు. అది అతని ఉపాధి కాని దానితో మమైకం చెందలేదు. అర్జునుడు తన విజయుడని స్పృహ కోల్పోలేదు, ధీరత్వము చూపలేదు. ఇది అంటకుండా తన కర్మాన్ని ఆచరించాడు. అదే ఆ స్థితిని ఇక్కడ కూడా ఆచరించాలి అని అనే ఉదాహరణతో చూపించారు గురువు గారు. 20వ శ్లోకంలో కర్మం చేస్తున్నప్పుడు అంటకుండా చేయాలి అని పరమాత్మ సూచించారు, జనకుడు అంబరీషు మొదలు జ్ఞానుల వల్లనే. మన గురువు గారు ఇక్కడ చమత్కారంగా పోపు వేసి తుమ్మకు అన్నట్టుగా, కానీ అది సాధ్యమా, ఎలాగవుతుందో చెప్తున్నారు. తత్వ విచారణ చేస్తూ కర్మయోగం అభ్యాసం చేస్తే సాధ్యం అవుతుంది. మానవులు ఈ రకంగా చెప్తూ పరమాత్మ అభయం ఇచ్చారు. మానవులట మూడు కేటగిరీస్ లో ఉంటారట. బుభుక్షులు, తినడానికే బ్రతికేవారు. ముముక్షులు, కొంతమంది మాత్రమే ఉంటారు. ముక్తి పురుషులు, చాలా మంది తక్కువగా ఉంటారు. ఎక్కడో శంకర్లు, రమణులు, రామకృష్ణ పరమహంసులు వారు లాంటి వారు. రేపు మనం అందరం ఎలాగో రామకృష్ణ పరమహంసులు వారి గురించి గురువు గారి నోట మీద మనం అందరం విందాం మళ్ళీ ఇంకొకసారి. ప్రపంచాన్ని ప్రపంచ దృష్టితో చూసేవాడు మామూలు మానవుడు. ప్రపంచాన్ని పరమాత్మ దృష్టితో చూసేవాడు పరమహంస. జ్ఞానులు కర్మ చేస్తున్నప్పుడు వీరి దృష్టి పరమాత్మ నుండి చెదరదు. వీరు లోక సంగ్రహార్థం కొరకు కర్మలు చేస్తారు. వీరిని చూసి లోకం నేర్చుకుంటుంది. అది ఈ శ్లోకంలో తెలుసుకుంటాం. 21వ శ్లోకంలో శ్రీకృష్ణ పరమాత్మ అర్జునుడికి చెప్తూ మనకి హెచ్చరిస్తున్నారు, ఎవరైతే లోకంలో శ్రేష్ఠులను అనిపించుకుంటున్నారో వారు ఇంకా జాగ్రత్తగా ఉండాలి. వీరిని లోకులు అనుసరిస్తారు, వీరు అడుగుజాడల్లో నడుస్తారు. ఈ శ్లోకం చాలా ప్రాచుర్యం పొందింది. యదాచరతి శ్రేష్ఠత తత్త దేవేతరో జన సయత్ ప్రమాణం కురుతే లోక తదనువర్తతే. సయత్ ప్రమాణం కురుతే అంటే శ్రేష్ఠుడు కానీ నాయకుడు కానీ దేనిని ప్రమాణంగా తీసుకుంటాడో లోకస్థదను వర్తతే. ఇక్కడ పరమాత్మ మనస్తత్వాన్ని మానవతత్వాన్ని కాచి వడపోసి చెప్తున్నారు. తనంతట తాను నడిచే వారి కన్నా అనుసరించే వారు ఫాలో అయ్యేవారు ఎక్కువని లీడర్స్ తక్కువగా ఉంటారు. నాయకుడు అనేవాడు అనుసరింప చేసేవాడు, అనుకరింప చేసేవాడు అయి ఉండాలి. శ్రేష్ఠులకి నాయకులకి ఏ మార్పు ఉండకూడదు. చెప్పి చేయించడం కాదు గురువు అంటే, చేసి చేయించేవారే గురువు. ఇది శ్రేష్ఠుడికి ఉండాల్సిన గుణం అని పరమాత్మ నొక్కి వక్కాణించి చెప్పారు. ఇది మన నిత్య జీవితంలో అన్వయించుకుంటే ధార్మికంగా జీవిస్తూ మనకి చేసి చూపిస్తున్నారు మన గురువు గారు. నమే పార్థాస్తి కర్తవ్యం త్రిషు లోకేషు కించన నానవాప్తమ వాప్తవ్యం వర్త ఏవచ కర్మణి. ఈ శ్లోకంలో మహాత్ములను ఎలా గుర్తించాలని పరమాత్మ చెప్తున్నారు. తననే ఉదాహరణగా చూపించారు పరమాత్మ. ఎలాగంటే కర్మ మూడు రకాలు. చెయ్యాలి కాబట్టి కర్మను చేస్తాం, లాభం కోసం కొన్ని కర్మలు చేస్తాం, చెయ్యకపోతే ఏమొస్తుందో అని చేస్తాం. పరమాత్మ ఇలా సెలవిస్తున్నారు, నాకు ఈ మూడు లేవు, నాకు కర్తవ్యం లేదు, లాభం లేదు, నష్టం రాదు. సృష్టి స్థితి లయలను చేస్తున్నాను, సర్వ పరిపూర్ణనైన నేను కూడా కర్మను చేస్తున్నాను, నాకు నా వాటి నుండి ప్రయోజనం లేదు, నష్టము రాదు, నాకు అంటదు. ఓ అర్జున నీవు, ఓ అది మనకు కూడాను, మానవులారా ఈ ప్రపంచంలో భాగమైన మనం అందరికీ కర్మం నుండి ఎలా తప్పించుకోగలం? పరమాత్మ చేసే కర్మములు అతి ఉత్కృష్టమైనవి, వారే చేయగా మనం ఎంతటి వారం? ఈ శ్లోకం మనందరినీ ఆలోచింపజేస్తాం కదా. చివరిగా 23వ శ్లోకంలో యదిహం నా వర్తయ్య, నేను కాని కర్మం చేయకపోతే జాతు కర్మణ్య తందృత, అంటే ఇది చాలా గొప్ప మాట పరమాత్మది. అతంద్రిత అజాగ్రత్తగా లేకుండట, ఏమరపాటు లేకుండా అతి జాగ్రత్తగా కర్మయందు ప్రవర్తిస్తున్నాను అని చేసి చూపిస్తున్నారు పరమాత్మ. ఓ పార్థ మనుష్య సర్వశ మమ వర్తమాను వర్తంతే, మనుష్యులు నన్ను అన్ని వేళలా అనుకరిస్తారు. పరమాత్మ చెప్తున్నారు మన గురువు వారి ద్వారా మనందరికీ శాస్త్రీయ కర్మను ప్రోత్సహించాలని, ధర్మ ప్రతిష్టాపన కోసం నిత్యం ప్రయత్నించాలని, శీలం ధర్మం న్యాయం అంటే మనలో ఇంకా ఇంకా బాగా నాటికపోవాలని, మన నరనరాల్లో విచారణ మార్గంతో మనం ముందుకు వెళ్ళాలని, గురుగారు ఋషిపీఠం ద్వారా చేసే ధార్మిక కార్యముల ద్వారా మనందరికీ పాల్గొనే అవకాశం కల్పిస్తున్నారు. మనకు మన ఓపికనంత వరకు రమణులు చేసినట్టుగా, గురుగారు చేస్తున్నట్టుగా మనం అంతటి బాధ్యత మన మీద వేసుకుని ధర్మ ప్రతిష్టాపన కోసం నిత్యం పాటుపడదాం. గీతా శాస్త్రమిదం పుణ్యం యక్పటే ప్రయత్న పుమాన్ విష్ణో పదమవాప్నోతి భయశోకాదివర్జిత శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.
లలిత గారు, ఈరోజు లలితా సహస్రనామానికి మొదటిగా లలిత గారి నామంతో ప్రారంభం అవడం బాగుంది. పులవమాజార్చిత నామం నుండి ఆవిడ వేదాది జగత్ప్రసూ వరకు చెప్తారు. ఇక్కడ ఈ నామాల్లో వివరిస్తూ గురువు గారు ఏమన్నారు అంటే, ధర్మరక్షణ కోసం రావణ సంహారం చేసిన కూడా రాములు వారు లోకరీతిని అనుసరించి శివలింగ ప్రతిష్టను చేయడం ద్వారా ఆ హింస పాపమైనా సరే పుణ్యం అవుతుంది. ఈ ధర్మ సూక్ష్మాన్ని ఇక్కడ వివరించారు గురువు గారు. అధర్మంగా హింస చేస్తే మాత్రం ప్రాయశ్చిత్తం లేదు అని ఇక్కడ గురువు గారు వివరించారు. లలిత గారు, మీరు పులవమాజార్చిత నుండి నామాల అంతరార్థాలని వివరిస్తారా?
సాక్షాత్ కామాక్షి స్వరూపులైన శ్రీ గురువు గారి పాదపద్మములకు సత్కోటిగా నమస్కారం అండి. ఇప్పుడు మనం లలితా సహస్రనామంలోని పులవమాజార్చిత నామం నుండి వీర జగత్ ప్రసూ నామం దాకా తెలుసుకుందాము. ఈ నామం
దగ్గర మాట్లాడరండి.
ఓకే, క్లోజ్ గా ఇక వినిపిస్తానండి మీకు. ముందుగా పులవమాజార్చిత నామము. ఈ నామంలో ముఖ్యంగా అమ్మవారి లీలా వైభవము మహిమ కనపడతాయి. పులవమాజార్చిత అంటే పులోముడు అనే మహర్షి యొక్క పుత్రిక అయిన శచీదేవి చేత పూజింపబడిన తల్లి అని అర్థము. ఒకనకప్పుడు ఇంద్రుడు లోకరక్షణ కోసం రుద్రాసుర సంహారం చేసి బ్రహ్మచ్య పాతకమునకు గురి అయి అది పోగొట్టుకోవడానికి ఎవరికీ కనపడకుండా అతడు సాధన చేసుకోవడానికి వెళ్ళగా అప్పుడు ఇంద్రుని పరిస్థితి అరాచకము ఏర్పడగా అప్పుడు నహుషుని తీసుకుని వచ్చి ఇంద్రపదవిలో కూర్చోబెట్టినారు. నహుషుడు ఇంద్రపదవితో ఆగక ఇంద్రాన్ని కూడా కావాలని పట్టుబడతాడు. అప్పుడు ఆ మహాపతివ్రత అయిన శచీదేవి గురువైన బృహస్పతి ద్వారా త్రిపుర సుందరి విద్యను స్వీకరించి ఆ తల్లిని సమగ్రంగా ఆరాధన చేసింది. ఈ ఉపాసన ద్వారా శచీదేవి కాపాడబడము, దుర్మార్గుడైన నహుషుడు కింద పడము, మరియు ఇంద్రుడు తన స్థానానికి తిరిగి వెళ్ళడము అనేవి జరిగాయి. ఇది అమ్మవారి ఆరాధన ఫలితంగా జరిగింది. ఇది ఈ నామంకు ఉన్న అర్థము. తర్వాత నామము బంధమోచని. బంధమోచని అంటే బంధముల నుండి విడిపించు తల్లి అని అర్థము. దీనికి రెండు రకాల అర్థాలు ఉన్నాయి. ఒకటి మొదటిది లీలార్థము, రెండవ తత్వార్థము. మొదటి లీలార్థంలో దీని ప్రకారము దుర్గాదేవి యొక్క నామములలో బంధిని అనే ఒక శక్తి ఉన్నది. ఈ శక్తి కారాగృహములలో బంధింపబడిన వారిని కూడా బయటకు తీయగలదు. అన్ని రకాల చిక్కుముళ్ల నుండి బయటకు పడాలంటే బంధమోచన అయిన దుర్గాదేవిని ఆశ్రయించాలి. దీనికి సంబంధించి అనేక వృత్తాంతములు ఉన్నాయి. వాటిలో బంధమోచన అయిన అమ్మవారిని ఉపాసించిన ఫలితంగా ఏకావళి కాలకేతు బంధముల నుండి విముక్తి అవ్వడము, మరియు అనిరుద్ధుడు బాణాసుని నాగపాశం నుండి విముక్తి అవడము కనిపిస్తున్నది. దీని యొక్క తత్వార్థంలోనికి వెళ్తే బంధమోచని శక్తి అంటే అజ్ఞాన బంధము నుండి విముక్తి కలిగించినది. మృత్యోర్ మృత్యు యమామృతాత్ అంటే నన్ను మృత్యుబంధము నుండి విడిపించు, అమృతముతో బంధము తెంపకు అని దీని అర్థము. మృత్యుబంధము అంటే అజ్ఞానము, ఇది కల్పితము అసహజము. అమృతముతో బంధము అంటే పరమాత్మతో అనుబంధము, అదే నిజమైన బంధము మరియు సహజమైనది. సహజమైన బంధం ఉండాలి, అసహజమైన బంధం పోవాలి. ఇది దీనికి ఉన్న అర్థము. తరువాతి నామము బంధురాలక లేదా బర్బరాలక. ఈ నామం అమ్మవారి యొక్క రూప వైభవాన్ని వివరిస్తున్నది. బంధరము అంటే బంధురము అంటే దట్టమైన అని అర్థము. దట్టమైనటువంటి అలకలు లేదా కేశంపద కలిగినది అని దీని అర్థము. దీనికి పాఠాంతరము బర్బరాలక అంటే ఎగుడు దిగుడు లేదా వంకీలు అని అర్థము. అమ్మవారి కుర్రలు దట్టముగా మృదువుగా వంకీలు తిరిగి ఉంటాయి. అటువంటి చక్కటి అలకలు కలిగినది కనుక బంధురాలక లేదా బర్బరాలక అని చెప్పబడినది. ఈ నామం గురించి నారాయణ దాస్ గారు వివరిస్తూ అందమో కుప్పిడియ కలర్చు వేల్పు ఉంగ్రాల ముంగురులు ఒప్పు ప్రోయాలు విరయభూసిన బిరుసు వేనెలి జేజే అని అన్నారు. అంటే మనము అమ్మవారి రూపధ్యానం చేయనప్పుడు వత్తుగా విస్తారంగా ఉంగరాలు తిరిగిన జుట్టుతో జడ వేసుకున్న అమ్మవారిని ధ్యానించవలను. ఇది దీని అర్థము. తర్వాత నామము విమర్శ రూపిణి. విమర్శ రూపిణి నామానికి తత్వపరంగా చాలా విశేషమైన అర్థాలున్నాయి. వాటిలో మొదటి అర్థము ప్రకాశ విమర్శ తత్వాన్ని తెలియజేస్తుంది. దీనిలో ప్రకాశము అంటే స్వయం ప్రకాశమైన చైతన్య వస్తువు అంటే ఆ పరమాత్మ. ఆయన నుండి వెలికి వచ్చిన శక్తి విమర్శ. దీనికి ఉదాహరణగా మనం జ్యోతి వెలుగు తీసుకోవచ్చు. దీనిలో జ్యోతి ప్రకాశము లేదా పరమాత్మ అయితే వెలుగు అనేది విమర్శ లేదా ఆ పరమాత్మ నుండి వచ్చిన శక్తి. దీన్నే వేదాంతము సచ్చిద్గా చెబుతోంది. సత్ అంటే ఉన్న వస్తువు, ఎప్పుడు ఉండేదని అర్థము. ఇది ప్రకాశము లేదా పరమాత్మ. చిత్ అనేది దాని నుండి వచ్చే చైతన్యము లేదా విమర్శ. మన హృదయ కుహరంలో పరమాత్మ చిత్ జ్యోతిగా ఉన్నారు. ఆయన చైతన్యము విమర్శయే శరీరం అంతా వ్యాపించి తిరుగుతోంది. దీన్ని మనం శ్రీచక్రంలో చూస్తే శ్రీచక్రం మధ్యలో ఉన్న బిందువులో ప్రకాశ విమర్శలు కలిసి ఉంటాయి. విశ్వమంతా వ్యాపించడానికి సిద్ధమైనటువంటి శక్తి పరమాత్మ నుండి మొట్టమొదటి ప్రకటింపబడుతుంది. ఆ మొట్టమొదటి ప్రకటింపబడిన శక్తితో కూడిన పరమాత్మను బిందు స్వరూపుడు అంటారు. ఇలా బిందువుగా మొదలై ఆవరణలంతా వ్యాపించినది విమర్శ రూపిణి. ఇక రెండవ అర్థంలోకి వెళ్తే విమర్శ రూపిణి అంటే బ్రహ్మ విద్య అని అర్థము. తత్వమసి అనే పదంలో తత్ అంటే బ్రహ్మ పదార్థము, త్వం అంటే జీవ పదార్థము, అసి అంటే రెండిటికి ఉన్న ఐక్యము. ఈ రెండిటి యొక్క ఐక్యత విచారణ వల్లనే వస్తుంది. విచారణశీలిని అనే బ్రహ్మ విద్యనే విమర్శ రూపిణి అని అంటారు. ఈ బ్రహ్మ విద్య ద్వారా ప్రతిపాదింపబడే బ్రహ్మము ప్రకాశము. విశ్వమంతా బ్రహ్మమని ఎరుక కలిగించేదే విమర్శ. అమ్మ దైవం ఉంటే గాని విమర్శ రూపిణి మనకు రాదు. ఇది రెండవ అర్థము. తరువాత నామము విద్య. అమ్మవారి పేరు విద్య. సర్వ చైతన్య రూపాంతాం ఆజ్యాం విద్యాంచ ధీమహి అంటే అమ్మవారు సర్వ చైతన్య రూపిణి. ఆవిడ ఎప్పటి నుండి ఉన్నది అంటే ముందు నుంచి ఉన్నది, అందుకే ఆద్య. ఎలా ఉన్నది అంటే అమ్మవారు విద్యారూపిణిగా ఉన్నది, అందుకే అమ్మవారి పేరే విద్య. ఇక్కడ దీని అర్థము జ్ఞాన రూపిణి అని. దీనిలో మూడు అర్థాలు ఉండగా మొదటి అర్థము లో విద్య వేత్త వేద్యము అనేది త్రిపుడిగా తీసుకుంటే ఇందులో విద్య అంటే తెలియజేసేది, వేద్యము అంటే తెలియబడేది. వేత్త అంటే తెలుసుకునేవాడు. ఉదాహరణ, అమ్మవారిని తెలుసుకుంటున్నాను అంటే తెలుసుకునే శక్తి అమ్మవారు. తెలుసుకునే శక్తి అమ్మవారిని తెలిసాక తెలుసుకునేవాడు తెలియబడేది ఒకటైపోయి ఏకత్వ స్థితి ఉంటుంది. ఈ త్రిపుటి ఏకత్వమే విద్య. కనుక విద్య అంటే పరమాత్మను తెలియజేసే శక్తి లేదా చైతన్యము. రెండవ అర్థము, ఉపనిషత్తుల ప్రకారము పరబ్రహ్మను తెలియజేయనిది విద్య, అదొక్కటే విద్య. ఆ విద్య అమరూపమే, ఇదే బ్రహ్మ విద్య. అంటే విచారణశీలి అయిన శక్తితో తెలియబడే బ్రహ్మ విద్యే విద్య. ఇక మూడవ అర్థము విద్య అంటే శ్రీ విద్య. శ్రీ విద్యలో వాడే మంత్రములు, యంత్రములు, పరివార దేవతలు, యోగ ప్రక్రియలు అన్నీ కలుపుకుంటే దాని పేరు శ్రీ విద్య. ఈ శ్రీ విద్య అంతా అమరూపమే, ఇది దీని అర్థము. తర్వాత నామము వియదాది జగత్ప్రసూహు. ఆ విమర్శ రూపిణి అయిన విద్య చేతనే సృష్టి స్థితిలయలు అన్ని జరిగినాయి. ఆ పరమాత్మ నుండి ఆత్మ యొక్క శక్తి విమర్శన రూపంగా వ్యక్తమవగానే అక్కడి నుండి సృష్టి ఏర్పడింది. మొట్టమొదట ఆత్మ నుండి ఆకాశము, ఆకాశము నుండి వాయువు, దాని నుండి అగ్ని, తరువాత జలము, పృథ్వీ వచ్చినాయి. ఆకాశానికి ఆవల ఉన్నది విమర్శన రూపిణి అయిన ఆ తల్లి. ఈ తల్లి నుండే ఆకాశం మొదలు ప్రపంచమంతా తయారైనది. అందుకే ఈ విమర్శ రూపిణి విద్యయే వియదాది జగత్ప్రసూహు. వియత్ అంటే ఆకాశము, ఆది అంటే మొదలైన, ప్రసూహ అంటే ప్రసవించినది, ఇదే వేదాది జగత్ప్రసూహు. నాకు ఈ అవకాశం కల్పించిన విజయ గారికి మరియు గురుభ్యో నమః. విద్యార్థులందరికీ సత్కోటి వల్ల నమస్కారములు. సర్వం జగదాంబ చరణార్పణమస్తు. స్వస్తి.
లలిత గారు యూకేలో ఉంటారు, అసలు వాళ్ళకి అర్ధరాత్రి అయినా కూడా ఆవిడ ఎంతో శ్రద్ధతో రికార్డింగ్ పంపించినా కూడా మళ్ళీ ఆవిడే వచ్చి మాట్లాడారు. చాలా ధన్యవాదాలు లలిత గారు మీ డెడికేషన్ కి. ఇప్పుడు తర్వాత స్పీకర్ పద్మవేణుల కంటి గారు. ఇక్కడ గురువు గారు, మంత్రం, గురువు, దైవం భక్తి గల వారికి, శ్రద్ధ గల వారికి మాత్రమే సిద్ధిస్తాయి. ఇవి సాధనలో భాగంగా గురువు గారి జీవితం అంటే భోగం కాదు, యోగం అని, మోక్షం పొందడానికి అనువైన సాధన పూర్తి అయ్యే వరకు ఆయుష్ ఉండాలి అని భగవంతుడిని కోరుకోవాలి అని. అమ్మని ఆశ్రయిస్తే కలియుగంలో ఉన్నా సరే ఆ వ్యక్తికి కృతయుగమే, అధర్మం ప్రవేశిస్తే ఆ వ్యక్తి కలియుగంలో ఉన్నట్టే అన్న సూక్ష్మాన్ని గురువు గారు ఇప్పుడు చెప్పే నామాల్లో వివరించారు. ఆ పద్మవేణుల కంటి గారు, మీరు ఆ నామాలు సారాన్ని చెప్పండి.
వినిపిస్తుందమ్మా?
వినిపిస్తుందండి, కొద్దిగా దగ్గరగా
పెట్టుకో. ఓకే. గురుభ్యో, శ్రీ గురుభ్యో నమః. వినిపిస్తుంది కదా?
వినిపిస్తుందండి.
ఓకే. శ్రీ గురుభ్యో నమః. ఇక్కడ వజ్రేశ్వరి వామదేవి నుంచి అనుత్తమ వరకు 74 నామాలు గుర్తి అంతా ఆరాధన క్రమము ఇత్యాది విషయాల గురించి వివరిస్తున్న క్రమంలో వచ్చిన తర్వాత నామంలో సర్వవ్యాధి ప్రథమని, సర్వముచ్చ నివారిణి. ఈ రెండు నామములు ఒక మంత్రం. ఈ నామములతో లలితా సహస్రనామం అనుసంధానం చేసి పారాయణ చేయడం అనేది ఒక ప్రక్రియ ఉన్నది. మామూలుగా లలితా సహస్రనామం చదువుతుంటే ఫలితం తప్పకుండా ఉంటుంది. ఏదైనా ఒక కోరిక ఉన్నప్పుడు నామములతో ఒక నామం తీసుకొని మిగిలిన నామములతో అనుసంధానం చేసి సంపుటితం చేయాలి. ఉదాహరణకి కామేశబద్ధ మాంగళ్య సూత్ర శోభిత కందర అనే నామాన్ని మిగిలిన నామాలతో సంపుటితం చేస్తే వివాహం కాని వారికి కూడా వివాహం జరుగుతుంది, ఐదవతనం గట్టిపడుతుంది అంటారు. అలా సర్వవ్యాధి నివారిణి, సర్వమృతు నివారణ అనే నామాలు రోగహరణ, ఆయుష్ వృద్ధి చేయడం అనే శక్తి కలిగిన నామాలు. ఈ రెండు సంపుటితం చేస్తూ ఎలాగంటే శ్రీమాతా శ్రీ మహారాజ్ని, శ్రీమత్ సింహాసనేశ్వరి, చిదగ్నికుండ సంభూత, దేవకార్య సముద్భవ ఈ శ్లోకానికి మునుపు సర్వవ్యాధి నివారిణి, సర్వమృత్యు ప్రథమని అనే శ్లోకం పూర్తి అవగానే ఈ వాక్యము అన్నారు. అలా మొత్తం 182.5 శ్లోక పాదములు లేదా 360 పాదాలకు గాని చేస్తే ఎటువంటి వ్యాధి నుంచైనా బయటపడవచ్చు. లేదా ఈ నామాలు విడివిడిగా ఉపాసన చేసిన ఫలితం ఉంటుంది. సర్వవ్యాధి ప్రథమని అంటే అవశేషము మిగల్చకుండా సంపూర్ణంగా సర్వవ్యాధుల్ని అమ్మ తొలగిస్తుంది. ఈ నామము శ్రద్ధ అర్ధరూపంగా వినడము చెప్పటము చేసిన ఫలితం లభిస్తుంది. ఈ నామాలు మంత్ర రూపంలో జపించవచ్చు. లలిత శాస్త్ర నామానికి మూల మంత్రమైన శ్రీమాతే నమః అనే నామంతో ఎన్నో నామాలు సంపుటితం చేసి చేయవచ్చు. శ్రీమాత్రే నమః సర్వవ్యాధి నివారిణి, సర్వమృత్యు ప్రసమని, శ్రీమాత్రే నమః ఇలా వాక్యానికి రెండు పక్కలా పెట్టి జపిస్తే అదో సిద్ధి. భస్మాన్ని చేతిలో పట్టుకుని లలితా సహస్రనామాన్ని మొత్తం చదివి ఆ భస్మధారణ చేసిన ఆది వ్యాధులు నెమ్మదిస్తాయి. తర్వాత నం సర్వమృత్యు నివారణ, అన్ని రకాల మృత్యువుని నివారించినది. ఇక్కడ మృత్యువులు రెండు రకాలు, ప్రమాదవశాత్తు జరిగేవి అపమృత్యువులు అని, కాలవశాత్తు శరీరం పండి రాలిపోయేదాన్ని కాలమృత్యువు అంటాం. అపమృత్యువుని మంత్రము ఔషధము పరిహారాలతో తప్పించుకోవచ్చు. అపమృత్యు పరిహారింపచేసినా పరిహరించలేని కాలమృత్యువు. అయితే అమ్మ అనుగ్రహం రెండింటినీ పరిహరించగలదు. అమ్మ అనుగ్రహం వల్లే మార్కండేయుడు అపమృత్యువు కానీ కాదు కాలమృత్యువుని కూడా దాటగలిగాడు. సర్వమృత్యు ప్రసమని సర్వమృత్యు నివారణికి సత్యవంతుడు పెద్ద ఉదాహరణ. సత్యవంతుడు ఒక సంవత్సరంలో మరణిస్తాడని తెలిసి కూడా వివాహం చేసుకుంది సావిత్రి. ఆ ఈ విషయం తన తండ్రికి తనకి నారదుల వారికి తప్ప మరెవరికి తెలియదు. ఒక సంవత్సరం కాలం పాటు అమ్మవారి ఉపాసన చేసి సత్యవతుడిని మృత్యువు నుంచి కాపాడుతుంది సావిత్రీదేవి. సావిత్రీదేవిని తలుచుకుంటే చాలుట అరిష్టాలు తొలుగుతాయి. గౌరీదేవిని పట్టుకుంటే తప్పకుండా కాపాడుతుంది. యాదేవి సర్వభూతేషు శ్రద్ధారూపేణ సంస్థిత, మంత్రము దైవము గురువు, శ్రద్ధ కరవారికి శీఘ్ర సిద్ధులు ఇస్తాయి. అమ్మవారి విద్యకున్న గొప్పతనం, ప్రారంధాన్ని కూడా బలీయమైన సాధన ఉంటే సర్వమృత్యువులనే పోగొట్టగలదు. ఇంద్రియాల పటుత్వం క్షీణించడం కూడా ఒక మృత్యువే. వార్ధక్యం ఒక మృత్యువు వేషం. వార్ధక్యంలో వచ్చే రోగాలు మృత్యు యొక్క రూపాలు. నిత్య సన్నితో మృత్యు కర్తవ్యో ధర్మ సంగ్రహ. తెలివైన వాడు ఎప్పుడూ తన పక్కన మృత్యు ఉందని భయపడుతూ కూర్చోడు, జాగ్రత్త పడతాడు. పశ్య శరదర్శత జీవే మకరదర్శత నందామ శరదర్శత ఋత్వా మకరదర్శత ప్రప్రవాకారదర్శత అని వేదం చెప్పింది. అంటే నేను ఇంద్రియ పటుత్వముతో నూరేళ్లు ఉంటూ భగవదారాధన చేసుకోవాలి. మోక్షం పొందటానికి అనువైన సాధన పూర్తయ్యే వరకు ఆయుషు ఉండాలి. సాధన ఆగిపోతే మళ్ళీ జన్మ పరంపరలో పడిపోవాల్సి వస్తుంది. దీర్ఘాయురస్సు అని ఎందుకు కోరుకోవాలి అంటే పొందవలసింది పొందే వరకు ఆరోగ్యంగా బతకాలని. బ్రతుకంటే ఒక సాధన, జీవితం ఒక యోగం అంతేకాని జీవితం ఒక భోగం కాదు. జీవితాన్ని ఎప్పుడూ నిందించుకోకూడదు. అమ్మవారు ఏ అవకాశం ఇచ్చారో అవి అన్ని వినియోగించుకోవాలి. ఆహార నియమాలు, మంత్రములు, సాధన అన్ని ఉపయోగించుకొని జీవితాన్ని సిద్ధింపజేసుకోవాలి. ఎన్ని దురవస్థల మధ్యలో ఉంటాయో అన్ని తొలగించే తల్లి సర్వమృత్యు నివారణి. జ్ఞాత్వా కుర్వీత కర్మాణి. మంత్రం గురించి తెలిసి చేసినప్పుడు కర్మ బలం ఎక్కువ. భావన బలమైతే ఫలం శీఘ్రమవుతుంది. నామ పరమార్థం. అసలు మృత్యువు అంటే ఏమరపాటు? దేహతాదత్యం వదిలి ఆత్మతాదత్యం కలిగించే తల్లి అజ్ఞానమే మృత్యువు. జ్ఞానము వల్ల మోహము శోకము భయము కలుగుతాయి. వీటన్నిటినీ సమూలంగా నాశనం చేసి అమృతత్వ స్థితిని ఇచ్చే తల్లి సర్వవ్యాధి ప్రసమని. సంసార రోగములకు మూలమైన అవిద్య అనబడే మృత్యువుని తొలగించినది. ఈ నామము ఏ భావనతో జపిస్తే అది ఇచ్చే తల్లి. అగ్రగణ్య చింత్య రూప కలకల్మిష నాశిని, కలి కల్మిష నాశిని. అగ్రగణ్య అంటే అగ్రసీ అనేటటువంటి ఉపనిషద్ వాక్యములో నుంచి వచ్చిన శబ్దం. సర్వ జగత్తుకి మూల కారణమైన అమ్మ అమతత్వము అత్యంత సూక్ష్మం. సర్వవ్యాపకమైన తత్వము మన చింతనకి సాధ్యం కాదు. కనుక అచింత్య రూప కలి కల్మష నాశిని. కలి అంటే మనలో ధార్మికమైన స్థితి కొరబడితే అదే కలి. చాలా కీలకమైన నామం. కలి కల్మషం మనలో ఇసుమంత ప్రవేశించిన సద్గతికి దూరం అవుతాం. అగస్తుల వారు భూమి మీద సంచరిస్తూ ఇది చాలా పాడైపోయింది కనుక అనుకుని అమ్మవారిని ఆశ్రయించి సాధన చేస్తూ ఉంటే హయగ్రీవ స్వామి వారు కనబడి ఎన్నో ప్రయత్నాలు చేసుకుంటే కానీ బయటపడలేని స్థితులు కలియుగంలో ఉన్నాయి. అమ్మవారి పాదాలను ధ్యానిస్తూ అమ్మ విద్యని గురువు ద్వారా పొంది ఎవరైతే కాసింత ఉపాసన చేస్తారో వారు కలికల్మషాల నుంచి సులభంగా దాటగలరు అంటూ లలిత చరిత్రని, లలిత శాసనామాలని, లలిత విద్యని అనుగ్రహించారు. పాతిక భాగం ధర్మం కలిగిన కలికాలంలో అమ్మవారి విద్య మరింత ప్రధానం. కలే అఘోఘస్య, కలికాలంలో పాపాల దొంతలను పోగొట్టడానికి అమ్మవారి నామాల కీర్తన చేయాలి. కలిదోషాలు అంటే అన్నం వల్ల రావచ్చు, సంక్రమణం వల్ల, ఇత్యాదుల వల్ల ఏర్పడతాయి. మనం ఎంత ఆచారవంతమైన అన్నం తింటున్నా తెలుసో తెలియకో ఏవైనా దోషాలు జరుగుతుంటాయి. అలాంటప్పుడు అమ్మవారి మంత్రాన్ని ఒక అష్టోత్తరం చేసినా అన్నదోషం పోగొడుతుంది. కలిదోష నివారణకి ఈ నామాలు 108 మార్లు అనుకుంటే చాలా విశేషం. కలికాలంలో ద్రవ్య, దేహాత్మ, సంభవాన్ మూడింటితో వచ్చే దోషాలు ఉంటాయి. వీటన్నిటినీ తొలగించేది హరిచింతన అని చెప్తుంది విష్ణు పురాణం. సర్వం శ్రీ లలితా చరణారవిందార్పణమస్తు.
చాలా బా, ఈ మృత్యు అనేది జ్ఞానం నుంచే తొలుగుతుంది అని చెప్పి గురువు గారు చెప్తారు. అపమృత్యు దోషాలకి అవి అంతా ఏమి ఎలాగా పారాయణ చేయాలి అన్నది గురువు గారు చాలా చక్కగా వివరించారు. మీరు కూడా చాలా బాగా చెప్పారు పద్మారు. ఇంకా అనిల్ కుమార్ గారు భారతదేశం నుండి, తర్వాత నెక్స్ట్ స్పీకరు. అమ్మ పాదం పట్టుకుంటే అయ్య ఆశ్రయం లభిస్తుంది, కాత్యాయనియే కాలస్వరూపిణి. అమ్మవారిని ఆశ్రయిస్తే జాతకంలో ఉన్న దోషాలన్నీ నశిస్తాయి. ఈ వాక్యాలన్నీ మనకి చాలా అభయవాక్యాలలాగా అనిపిస్తాయి. ఆ దేవిని, ఆ కాత్యాయని దేవిని హృదయ పద్మంలో వ్యాపించిన తల్లిగా భావించి సేవించాలి అని గురువుగారు వివరంగా వివరించారు మనకి. దాన్ని ఇప్పుడు మళ్ళీ అనిల్ కుమార్ గారు చెప్తారు. అనిల్ గారు మాట్లాడండి. అనిల్ గారు, అనిల్ కుమార్ గారు,
అందరికీ నమస్కారములు. శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. కాత్యాయని కాలహంత్రి కమలాక్ష నిషేవిత, ఈ వాక్యమే ఒక మహామంత్రం. విమర్శరూపిణి విద్యానామములలో కాత్యాయని నామం అత్యంత ప్రధానమైనది. శ్రీ కాత్యాయని నమః, ఇది కూడా ఒక మహామంత్రం. మార్గశీర్ష మాసంలో కాత్యాయని వ్రతం అత్యంత శ్రేష్టం. పురాణాల ప్రకారం గోపికలు కాత్యాయని వ్రతం చేశారు. శ్రీ విద్యా దీక్ష లేని వాళ్ళు కాల సంకర్షిణి మంత్రసిద్ధిని ఈ వాక్యం యొక్క జపం ద్వారా పొందవచ్చు. వసిన్యాది వాగ్దేవతలు కాలహంత్రి నామమున ఈ మంత్రశక్తిని దాచిపెట్టారు. ఇది ఒక ఉపాసనా మర్మం. కాత్యాయని అనే నామానికి ఒక లీలార్థం ఉంది. కతముని అమ్మవారిని తన పుత్రికగా పొందడానికి తపస్సు చేస్తాడు. అయితే కైలాసంలో లీలగా పార్వతీదేవి శివుని యొక్క కళ్ళు మూయగా స్థితి కాలంలో ఉన్న ప్రపంచం లయస్థితికి వెళ్ళున్నది. అప్పుడు అమ్మవారి పరిహారం కొరకు శివుడు అమ్మవారికి కతముని దగ్గర 8 సంవత్సరములు పెరిగి తను కతమునికి మోక్షని ప్రసాదింపమని చెప్పి అటుపిమ్మట కరువులో ఉన్న కాశీ నగరానికి వెళ్ళి అక్కడ అన్నపూర్ణ భవానీదేవిగా ఆ కరువును హరింపమని చెప్పి అటుపిమ్మట దక్షిణాన సముద్ర తీరంలో ఉన్న ఒక మామిడి చెట్టు కింద ఉన్న శివలింగంను పూజింపమని చెప్తాడు. అది కాంచీపురంలోని ఏకాంబేశ్వర క్షేత్రం. ఇలా కతమునికి పుత్రికగా కలగడం వల్ల అమ్మవారికి కాత్యాయని అని పేరు వచ్చినది. ఇది లీలార్థం. పరమార్థం ఏమిటంటే కత్తులు అంటే బ్రహ్మవేత్తలు. బ్రహ్మమును తెలుసుకున్న వాళ్ళు బ్రహ్మవేత్తలు. బ్రహ్మ విద్యా స్వరూపిణి కాత్యాయని, కాంతి స్వరూపిణి లేదా జ్ఞాన స్వరూపిణి. దేవి పురాణం కాత్యాయని నామముకు ఈ విధంగా వివరించను. కం అంటే బ్రహ్మ, శిరస్సు, వజ్రం అని 3 అర్థములు ఉన్నాయి. బ్రహ్మమునకు ఆధారం, శిరస్సుకు ఆధారం, వజ్రమునకు ఆధారం. బ్రహ్మమును వసించినది, ధరించున్నది. బ్రహ్మమును ధరించున్నది అనగా వేదమును ధరించున్నది, లేదా బ్రహ్మమును అంటే శివుడు. శివుడు అమ్మవారి ద్వారా వ్యక్తమవుతాడు కనుక బ్రహ్మమును ధరించున్నది. శిరస్సున బ్రహ్మరంధ్రస్థానంలో అమ్మవారు వసించి ఉంటారు. అలాగే బ్రహ్మరంధ్రస్థానంలో ప్రకాశిస్తారు. ఆజ్ఞా చక్రం మరియు సహస్రారం ఆధారం కూడా కాచాయనియే. వజ్రశక్తి, వజ్రశక్తి అనగా ఇంద్రాని శక్తి. అలాగే వజ్రం అనగా వాక్కులని కూడా అర్థం. అంటే వాక్శక్తి కూడా కాచాయని. తర్వాత నియమం కాలహంత్రి, అంటే కాలమును నశింపచేయునది. కాలుడు అనగా మృత్యువు అని కూడా అర్థం. అంటే మృత్యువును నశింపచేయునది. మార్కండేయ వృత్తాంతం ప్రకారం శివుడు తన కుడి చేతిని మార్కండేయుని శిరస్సుపై పెట్టి ఎడమకాలతో యముణ్ణి శిక్షిస్తాడు. అంటే పరమేశ్వరుని చేత తన వాడిగా అనిపించుకుంటే అమ్మవారు రక్షిస్తారు. కాలహంత్రి అంటే మోక్షదాయిని, కాలపాశ నాశిని, సంసార నాశిని అని కూడా అర్థాలు. కాలస్వరూపిణి కాత్యాయని, కాలములో వసించి ఆ కాలమును తొలగించున్నది కాత్యాయని. జాతకములలో ఉండే కాలదోషములను, అపముచ్చు దోషములను కూడా ఈ యొక్క మంత్రం తొలగించున్నది. తరువాత నామం కమలాక్ష నిషేవిత. కమలాక్షుడి చేత సేవింపబడినది కాబట్టి కమలాక్ష నిషేవిత. కమలాక్షుడు అంటే లేదా పుండరీకాక్షుడు అన్న విష్ణువు. పద్మపురాణం ప్రకారం విష్ణువు వైకుంఠంలో ఇంద్రనీలమునులతో అమ్మవారిని పూజిస్తాడు. ఇది కళాపరమైన అర్థం. జ్ఞానపరంగా కమలాక్షుడు అనగా కమలము అంటే సంపూర్ణమైన వికసన శక్తి, అక్షము అనగా కళ్ళు లేదా దృష్టి, సంపూర్ణమైన వికసన దృష్టి కలవాడు జ్ఞానులు. జ్ఞానులు చేత పూజింపబడుతున్నది కాబట్టి కమలాక్ష నిషేవిత. పుండరీకాక్ష అనే శబ్దానికి వేదం ప్రకారం అశువ్యాప్తో అనే ధాతువు నుంచి పుండరీకమున వ్యాపించున్నది. అంటే హృదయ స్థానమునందు చైతన్యముగా వ్యాపించి అందరి చేత పూజింపబడుతున్నది కాబట్టి కమలాక్ష నిషేవిత. ఈ అవకాశం కలిగించిన అందరికీ ధన్యవాదములు. శ్రీమాత్రే నమః. శ్రీ కాత్యాయనే నమః.
ధన్యవాదాలండి. ఫస్ట్ టైం మాట్లాడుతున్నారు అనిల్ గారు. చాలా ఎంగిన చాలా చక్కగా చెప్పారు మీరు అంత కాచాయని తత్వాన్ని. థ్యాంక్ యూ సో మచ్ అండి. తర్వాత మన నెక్స్ట్ స్పీకర్ కూడా సుభాషిణి గారు భారతదేశం నుండి మాట్లాడుతూ ఉన్నారు. ఆవిడ కూడా ఆవిడ నామాలు తాంబూలపూర్తి ముఖి నుండి దాడిమి కుసుమప్రభ వరకు. ఇక్కడ ఈ నామాల్లో అమ్మవారి దివ్యమంగళ రూప ధ్యానం గురించి వివరించారు. అవస్థాత్రయ ఏకత్వాన్ని తాంబూలంగా వర్ణించారు. అసురులకి అమ్మ మోహినిగా, దేవతలకు అన్నపూర్ణగా దర్శనమిస్తుంది అని గురువు గారు చెప్పారు. తర్వాత ఇక్కడ చాలా ఈ నామాల్లో అందరికీ అసలు నేనే మిత్రుణ్ణి అని ఎవరు తెలుసుకుంటారో వాళ్ళు శాంతిని పొందుతారు అన్న కృష్ణవచనం కూడా మనకి చాలా అభయవాక్యము. సుభాషిణి గారు మీరు మాట్లాడండి.
నమస్కారం అండి అందరికి. శ్రీమాత నమః. శివాయ గురువే నమః. విమస్వరూపుణైన అమ్మవారిని వస్త్రాది వాగ్దేవతలు తాంబూల పూరితముఖి దాడిని కుసుమ ప్రభ అనే నామాలతో వందన ప్రారంభించారు. అమ్మ విరాట్ రూపంలో నోరు అగ్నికి సంకేతం, నోటి నుండి వచ్చే పలుకులకు అగ్ని అదిదే కనుక అమ్మ వాగ్దేవత. తాంబూలం పూజల ఆత్మీయ ఉపచారం. అలాగే మన జీవితంలో కూడా మూడు అవస్థలు ఉంటాయి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తి దశలు. అవి దాటితే మనం తిరిగావస్థకు చేరుతాం. అంటే అవస్థ ఏకత్వమే తాంబూలం. ఆకు ఒక్క చిన్నం కలిపితే నోరు పండినట్లు. అమ్మ పెదవులే కాదండి, శరీరం కూడా ఎర్రగా ఉంది. అంటే దాడిని కుసుమ ప్రభ అంటే పసుపు ఎరుపుల కలయిక, అంటే హిరణ్య వర్ణం, అగ్ని వర్ణం. అమ్మ యజ్ఞాగ్నిగా, జ్ఞానాగ్నిగా ఉండి కర్మ మోక్ష ఫలాలు నిలుస్తోంది. అమ్మని సర్వాలుగా భావించి ధ్యానించాలి మనం. మరొక నామం మృగాక్షి. అమ్మకు మృగాక్షి, హరిణాక్షి అనే నామాలు కలవు. అంటే సాముద్రిక శాస్త్ర లక్షణం ప్రకారం అమ్మ కళ్ళు విశాలంగా, చంచలంగా, జాగ్రత్తత్వంతో ఉంటాయి. విశాలమైన విశ్వంలో అన్ని వస్తువులను, దేశ కాలాలను గమనిస్తూ ఉంటుంది. చంచల అమ్మ కళ్ళు అటు ఇటు తిప్పుతూ పగలు రాత్రి అంటూ సూర్య చంద్ర కిరణాలను అన్ని మూలలకి ప్రసరింప చేస్తుంది. జాగ్రత్తత్వం, ఎప్పుడు అమ్మ కళ్ళు జాగ్రత్తతో ఉంటాయి. అమ్మ నేత్రాలు సూర్యచంద్రులు కదా, అవి ఎప్పుడూ విచ్రమించకుండా ఎక్కడో అక్కడ ఉదయిస్తూ ఉంటాయి. మోహిని లోకాన్ని చూస్తూ లోకేశ్వరుని మర్చిపోవడం అజ్ఞానజనితమైన మోహం. ఎవరిని చూస్తే మోహం క్షయమవుతుందో అది మోక్షం. గోపికలు కృష్ణుడి మీద ఉన్న మోహం మోక్షకారకం. అలాంటి మోహం మనం కూడా అవలంబించాలి. సురధుడు సుమేధ కథని గురువు గారు వివరించారు. మనం ఎప్పుడు వేసుకుంటే మోక్షం పొందగలిగే ప్రశ్న, మనం ఎందుకు ఈ మోహంలో పడుతున్నాం అంటే, సమాధానం తెలిసే లోపలో మనకి ఒక శక్తి ఏదో అశేష జన మోహిని రూపంలో ఈ జగత్తును నడిపిస్తోంది అని తెలుస్తుంది. మరి మనకి మోక్షం కావాలంటే ఏం చెయ్యాలి? మనం సంకల్పం చెయ్యాలి, తగిన సాధన చెయ్యాలి. యోగ్యుడని అమ్మ భావిస్తే అప్పుడు మనకి మోక్షం ఇస్తుంది. బ్రహ్మాండ పురాణంలో మోహిని మూడు రూపాలుగా చెప్పారు. ప్రకృతి, మోహిని, లలిత. దేవతలు మోహిని జగన్మాతగా దర్శించారు. అంటే ఒక చేతిలో కలసం, మరొక చేతిలో గేట పట్టుకున్న అన్నపూర్ణమ్మలాగా రాక్షసులానం జగన్ మోహినిగా దర్శించారు. అందుకే వారికి అమృతం దొరకలేదు. యోగులకు జగన్మాత, గోగులకు జగన్మోహిని. మనం మోక్షామృతం కావాలంటే మనం అమ్మని జగన్మాతగా ఆశ్రయించాలి. ముఖ్య అమ్మ అన్నిట్లోకి ముఖ్యమైనది, ప్రధానమైనది అని అర్థం. అమ్మ వాగ్దేవత అని కూడా తెలిపారు. మృడ అంటే ఆనంద స్వరూపుడు, సుఖాన్నిచ్చేది. మృదుని యొక్క శక్తి మృడ అని శివ రుద్రస్య దేశది అనే ఉపనిషత్ వాక్యంలో అమ్మ లలితమ్మ మనల్ని ఎలా రక్షిస్తుందో గురువు గారు తెలిపారు. మిత్ర రూపిణి, అమ్మ అందరికీ మిత్రురాలు. ఈ విషయాన్ని శ్రీకృష్ణ పరమాత్మ గీతలో స్పష్టంగా తెలియజేశారు. మిత్రుడు అంటే లోకానికి ఇష్టం చేసేవాడు. మనకి కనిపించే లోకబంధువు సూర్యనారాయణమూర్తి. ఆ బాలమండలంలో శివ విష్ణు అమ్మ ఏ రూపంలో ధ్యానిస్తే ఆ రూపంలో మనల్ని ఏం రక్షిస్తాడు. ఇందులో సత్యభక్తి గురించి వివరించాడు. సత్యభక్తి అంటే మనం భగవంతుడు ఏది చేసినా భగవంతుడు మన కోసమే చేశాడు అని నమ్మాలి, అది సత్యభక్తి. దాని యొక్క వివరణ గురువు గారు చాలా బాగా ఇచ్చారు. మిత్రుడికి ఉండాల్సిన ఆరు లక్షణాలు గురువు గారు నొక్కి ఒక్కటానికి చెప్పారు. అవి మనకి సూర్యనారాయణమూర్తిలో కనిపిస్తాయి. అవి ద్వారకాదిత్యుల్లో మిత్రాయ నమః అనే నామంతో ప్రారంభమవుతుంది. అలాంటి అమ్మని మనం మిత్రరూపిణి అయిన అమ్మని ఆశ్రయిద్దాం. ఎర్రని తల్లి, ఎర్రని శరీరంతో ఉన్న తల్లి, మనమంతా ఆమెకి మిత్రులమై ఆశ్రయాన్ని పొందుదాం. మీ గురుగ్యో అన్నమా, ఈ మాత్రమే మనకి ఈ అవకాశం ఇచ్చిన వారందరికీ ధన్యవాదం. అందులో ముఖ్యంగా విద్య గారికి నా ధన్యవాదాలు. ఈ మాత్రమే నా
తర్వాత అర్జ సుభాష్ గారు చాలా బాగా చెప్పారండి, మిత్రగుణ లక్షణాల గురించి, తర్వాత గురువు గారు చెప్పిన తత్వాన్ని గురించి అంతా కూడా. తర్వాత మనం ఆచరించాల్సిన గొప్ప సంపద తృప్తి అని, మైత్రాది వాసనాలభ్య ఆ గుణాలని అలవర్చుకోవాలని, ఒక్క అక్షరాన్ని సిద్ధింపజేసుకున్నా కూడా దేవతలు అసూయపడే స్థితి మనకి వస్తుంది అని చెప్పి గురువు గారు వివరించారు. తర్వాత నామాల వైభవాన్ని సత్యశ్రీ వేప గారు వివరిస్తారు. సత్య చెప్పండి.
శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. ఇప్పుడు నేను లలితమ్మ నామాలైన నిత్యతృప్త నుండి మాతృకావర్ణ రూపిణి వరకు గురువు గారు వివరించిందని క్లుప్తంగా చెప్తున్నానండి. నిత్యతృప్త, తృప్తి అనేది బాహ్య వస్తువు వల్ల వచ్చేది కాదు, ఆత్మ విషయం. సచ్చిదానంద స్వరూపిణి అయిన అమ్మవారు నిత్యతృప్త, అంటే అమ్మనే బ్రహ్మస్వరూపం. భక్తనిధి, అమ్మవారిని ఆశ్రయించిన వారికి అన్ని సంపదలు అక్షయంగా లభిస్తాయి, కనుక భక్తనిధి. భక్తుల పరడి పెన్నిధి. సామగానంలో రకరకాల పద్ధతులకు భక్తములు అని పేరు. సామగాన ప్రియ అని మనోవార్థము. భక్తునికి మనోవార్థం భాగము. ప్రపంచం అంతా భాగాలుగా కనిపిస్తుంది. ప్రపంచం దేన్ని ఆధారం చేసుకుంటుందో అదే భక్తనిధి, ఆధార స్వరూపము. నియంత్రి, సర్వ ప్రకృతిని, విశ్వాన్ని వారి కృత్యంలో ఎందు నియంత్రించే తల్లి. వాటిని అనుసరించే దేవతలు, పితృగణాలు, పంచభూతాలు, సర్వజీవులు ప్రవర్తిస్తాయి. నిఖిలేశ్వరి, అన్నిటికీ శాసకురాలుగా ఉన్న తల్లి. నిఖిలేనులకు, సమస్త భువనములకు ఈశ్వరి, నిఖిలేశ్వరి. ఈ రెండు నామాలు అమ్మవారి పరమేశ్వర తత్వాన్ని చెప్తూ ఉన్నాయి. మైత్రాది వాసనా లభ్య, సాధకులకు ముఖ్యమైన నామం ఇది. వాసనలు అంటే సంస్కారాలు. ఆధ్యాత్మ సాధనలో జ్ఞానం, భక్తి, ఉపాసనలు నిలబడాలంటే చిత్తం ప్రసన్నంగా ఉండాలి. పతంజలి భాషలో ఈ మైత్రాది వాసనలు మైత్రి, ముదిత, కరుణ, ఉపేక్ష. ఈ నాలుగు గుణాలు తెచ్చుకుంటే ద్వంద్వముల ఎడ సమస్థితి ఏర్పడి చిత్తం శుద్ధి అవుతుంది. తద్వారా క్లేశములు వీడి క్లేశములు దాటి సబీజయోగము క్రమక్రమంగా ఈశ్వరతత్వము అవగతమై సమాధిలో నిలబడగలము. లోకంలో సంబంధమైన వ్యక్తులు నాలుగు రకాలు. మనతో సమస్థాయి వాళ్లతో మైత్రీ భావంతో, గొప్ప స్థాయి వాళ్లతో ముదితాభావంతో, తక్కువ స్థాయి వాళ్లతో కరుణాభావంతో, ద్వేషభావం ఉన్న వారిని ఉపేక్షించాలని చెప్తుంది శాస్త్రం. వీటిని బట్టి మన మనస్తత్వ శాస్త్రం ఋషులు ఎంత శోధించారో తెలుస్తుంది. ఇప్పుడు పొడి ప్రపంచంలో పిల్లలకి ఇలాంటి సంస్కారాలు పర్సనాలిటీ డెవలప్మెంట్ పాఠాలకు నేర్పాలని చెప్పారు గురువుగారు. మహాప్రళయ సాక్షిని ఈ నామం అమ్మవారి శాశ్వతత్వాన్ని తెలుపుతుంది. ప్రళయంలో ఉపాధులతో ఉన్న జగత్తు అంతా పరమాత్మ యందు లయం అవుతూ ఉంటే అమ్మవారి సాక్షిగా చూస్తూ ఉన్నారు. ప్రళయకాలం శివుడు ఒకడే ఉంటారు. అందుకే తల్లి నిత్య సుమంగళి. అందుకే వివాహ సమయంలో సౌమంగళ్యం కోసం గౌరీ పూజ చేయిస్తారు. ఇక్కడ గురువు గారు ప్రళయాల మూడు రకాలని, నిద్ర నిత్య ప్రళయం అని, కల్పాంతరం జరిగే ప్రళయం ఒకటి, భ్రమ ప్రళయం మూడోది అని చెప్తూ, వీటిల్లో కర్మవాసనల వల్ల మళ్లీ సృష్టి వస్తుంది, జీవభావం లేకుండా పూర్తిగా లయమైతే అది అత్యంతక ప్రళయం అని మోక్షం అని చెప్పారు. పరాశక్తి. పర అంటే సర్వోత్కృష్ట, దీనికి మించి మరొకటి లేదని భావము. అటువంటి పరమమైన శక్తి అమ్మవారు. శరీరంలోని నవధాతువులతో శ్రీచక్రంలోని నవావరణలతో సమన్వయం చేస్తూ ఈ నవధాతువులను నడిపేది పదవధాతు చిచ్చక్తి, అదే పరాశక్తి అని చెప్పారు. పరానిష్ట. పరబ్రహ్మందు గట్టిగా మనసు నేర్పడమే పరానిష్ట. మాయా వికారం లేని శుద్ధ బ్రహ్మమే నేను అనే స్థితిలో జ్ఞానం మాత్రమే, అదే బ్రహ్మచైతన్యం. అతడితే వేరు ఏమీ లేదు, అదే ప్రజ్ఞాన ఘనరూపిణి. ఈ రూపంలో ఈ రూపమే మనలో జగత్ జాగు స్వప్న సుషుప్త దశల్లో సాక్షిగా ఉంటుంది. మాధ్వీపాన లస మత్త. వేద వేదాంతాల ప్రకారం మాధ్వి అంటే జ్ఞానం వలన కలిగే ఆనందము, ఇదే బ్రహ్మానందము, సచిదానందము. పానం అంటే అనుభవము. బ్రహ్మానందం వల్ల కలిగే పారవస్యతే మాధ్వీపాన్ లసామత్త, అహం బ్రహ్మాస్మి అనే స్థితి. అక్షరాలన్నీ ఆ నుండి హా మధ్యలోనే ఉన్నాయి. హా పక్కన నాదం పెట్టి అహం, అదొక మంత్రం. ఏది మాట్లాడినా అక్షరాలతో చెప్తాం కాబట్టి విషయ ప్రపంచం అంతా అహంలోనే ఉంది. అక్షరంలను మాతృగా వర్ణములు అంటారు. అమ్మని తెలుసుకోవాలంటే 50 అక్షరాలు ఉపాసన చేయడమే. భారతీయ సంస్కృతిలో అక్షర ఉపాసనకి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అక్షరాభ్యాసం నాడు మాతృకా క్రమంలో అక్షరాలను అనిపించి మరీ దిద్దిస్తారు. పరావిద్యులు అపరావిద్యులు అన్ని మాతృకా వర్ణముల మీదే ఆధారపడి ఉన్నాయి. వర్ణం అంటే రంగులు కూడా. తంత్రసారం అనే గ్రంథంలో ఆ నుండి అహ వరకు ఉండే అక్షరాలు స్ఫటిక వర్ణంలో ఉంటాయని, కవర్గ చవర్గ టవర్గ తవర్గ పవర్గ లేని స్పర్శలు అంటారన్నవి పగడపు కంతితో, యా నుండి లా వరకు ఉన్నవి పశువు వర్ణంలో, క్ష అర్ణ వర్ణంలో ఉంటుందని చెప్పారు. ఆగమ శాస్త్రాల్లో 50 అక్షరాలకి విగ్రహ ఆకృతులు ఆయుధాల వర్ణన ఉందని చెప్తూ, గుజరాత్లో కంచి మహాస్వామి వారి ఆదేశం మేరకు నిర్మించిన కామాక్షి ఆలయము, దాని చుట్టూ ఉన్న 50 అక్షరాల ఉపాలయాలు గురువు గారు వివరించారు. అలానే తమిళనాడులోని శివక్షేత్రంలో ఉన్న 50 అక్షరాలతో 50 శివలింగాలు ఉన్నాయని, ఈ విధంగా శివశక్తులు వేరు కారు ఒక్కటే అని చెప్పారు. అచ్చులు శక్తి స్వరూపాలైతే హల్లు శివరూపంలో. అందుకే మాతృకా నాశనం చేసి అమ్మవారి ఆరాధన చేయడం ప్రధానమని, వాటి వల్ల మన యొక్క సమస్త ప్రాణకేంద్రాలు స్పందిస్తాయని చెప్పారు. సర్వం లలితమ్మ పాదాల విందర్పడం మస్తు. స్వస్తి.
అక్షరవేది గురించి చాలా బాగా చెప్పారు సత్య గురువు గారు చెప్పినంతా కూడా. ఇంకా తర్వాత అక్షరాలు చదువుతూ ఉంటే సమస్త ప్రాణకేంద్రాలు స్పందిస్తాయని, సృష్టి చేయాలి అని సంకల్పించిన పరమేశ్వరుడు ఏ శక్తిని ఉపాసించాడో అదే శ్రీవిద్య అని, ఆ శ్రీవిద్య రహస్యాలను కూర్చి మనకి గంగరాజు అనిల్ గారు, ఇంకొక అనిల్ గారు ఈయన మాట్లాడతారు. ఇప్పుడు అనిల్ గారు మీరు మాట్లాడారు.
అందరికి నమస్కారం అండి. వినపడతాను కదండి?
వినపడుతుందండి.
ఓకే, నమస్కారం. శివాయ గురువే నమః. సభావ్య సభాపతి భ్యశ్చో నమో నమః. మనము ఇది ఇప్పుడు మహాకైలాస నిలయ అనే నామం 578 నామం గురించి తెలుసుకుంటాం. ఇది శివశక్తి తేములు కలిసి దంపతి భావనలో చూడాలని దీపము జ్యోతి వేరే వేరే రూపంలో చూడొద్దని మనం ముందే తెలుసుకున్నాం. మరి ఇప్పుడు మహాకైలాస నిలయ అంటే కైలాసంలో ఉన్న జగన్మాత అనేనా, ఇంకేమైనా అర్థం ఉందా అని గురించి మనం తెలుసుకుందాం. అయితే ఇక్కడ కైలాసంలో ఉన్న జగన్మాత అనే అర్థం ఒకటి, దానికన్నా ఎక్కువ ఏంటంటే మహాకైలాస నిలయ అన్న విషయం మనం గుర్తుంచుకోవాలి. మహా అంటే గొప్ప అని, అక్కడ శివశక్తిలు రూపంలో ఉన్నారు కాబట్టి శివరు శక్తులు ఆ రూపంలో అక్కడ ఉన్నారు కాబట్టి అది మహాకైలాసం అయ్యింది. అంటే ఇద్దరు ఉన్న చోటు కాబట్టి, అక్కడ ఇద్దరు ఉన్నారు కాబట్టి అది మహా అయింది కాబట్టి మహాశక్తే మహాకైలాస నిలయ ఉన్నారో ఉన్న అమ్మవారు. అందులో కైలాసంలో కేలి అన్న నామం ఉంది కదా, కేలి అంటే సమూహంలో ఉన్నదే కైలాసం. కేలి అనగా ఆనంద స్థితి కూడా. ఎక్కడ ఆనంద స్థితిలో ఆ ఉమామహేశ్వరులు ఆ భవానీ శంకరులు ఉంటారో అదా అదే మహాకైలాసం అయింది. అక్కడ నివసించే తల్లే మహాకైలాస నిలయ. ఇంకొక విషయం మన గురుగారు మనకు సరళంగా వివరించారు, శ్రీచక్ర మాతృక శ్రీచక్రమే మాతృకావరణ రూపుని సాయిగారు చెప్పారు. శ్రీచక్రంలో ఉన్న బిందు ఆ మహాకైలాసంలో అవుతుంది. శ్రీచక్రంలో మూడు ప్రస్థానాలు ఉంటాయి, మూడు పెరిమీటర్స్ అనుకోండి, మూడు ప్రస్థానాలు ఉంటాయి. ఒక ప్రస్థానం భూ ప్రస్థానం, రెండోది మేరు ప్రస్థానం, రెండో యూనో త్రీ డైమెన్షన్ లో చూస్తే స్థూలంగా ఉన్నది కింద స్థూలంగా ఉంటుంది, పైన పైకి ఇళ్ళంగా సూక్ష్మంగా ఉంటుంది, అదే రెండో ప్రస్థానం. మూడో ప్రస్థానం కైలాస ప్రస్థానం, ఇదే కైలాసంలో బిందు రూపంలో ఉన్న మాతృకావర్ణ రూపంలో రచించబడినదే మహాకైలాస నిలయ. అంటే మాతృకావర్ణ రూపునికి మహాకైలాస నిలయకి ఉన్న ఈ సంబంధం గురుగారు మనకి సరళంగా వివరించారు. ఇదే కాలాస్థితిలో ఉండే స్థలం అని కూడా చెప్పారు. మనం కాలాతీత స్థితి మనం ముందుగా ముందు నామాల్లో కూడా తెలుసుకున్నాం. మనం ఇక్కడ కాలాస్థితిలో ఉన్నప్పుడు దేర్ ఇస్ అన్ ఎక్స్ప్రెషన్ ఆఫ్ బ్లిస్ అన్నారు గురుగారు కూడా. ఆయన ఎక్స్ప్రెషన్ ఆఫ్ బ్లిస్ అని కూడా అన్నారు. అక్కడ ఉన్న ఆనంద స్థితి గురించి మనం అనుభూతిలో పెంచుకొని ఆ లలితా సహస్రనామ పారాయణం చేసినప్పుడు వచ్చిన ఆనందమే ఆ మహాకైలాస నిలయలో ఉన్న తాత్పర్యం అంతరార్థం. ఇక్కడ ఇంకో రెండు మంత్రాలు నామాలు కూడా చెప్పుకున్నాము. ఆజ్ఞా చక్రార్థ నిలయ అని ఒక రెండు అని ఒకటి, సహస్రాల మధ్యస్థ అని ఒకటి, అకులా సమాయం తస్య మూడోది. ఈ మూడు కూడా దీనికి అనుబంధించిన మంత్ర శక్తులతో కూడిన, అంటే సహస్రార్థంలో ఉన్న ఆజ్ఞా చక్రం పైన ఉన్న శక్తి పైన ఉన్న మనల్ని నడిపించే మహాదేవే ఈ అమ్మవారు అని ఈ మూడు నాలుగు నామాల్లో మనకు తెలిసి వస్తుంది. ఇక తర్వాతకి వెళ్తే మృడాల ముడరోల లత, క్షమించాలి, మృడాల ముడరోల లత అంటే లతగా ఉన్న చేతుల్లో మనకు కావలసిన ధర్మ అర్థ కామ మోక్షములను నాలుగు చేతులతో అందించగలిగినది. మనకు అంటే మనలో వివేకవంతులు అయిన వాళ్ళము, మనలో రాగలిగిన ఉన్న ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళకి ఇస్తారు అమ్మవారు. మెత్తని చెయ్యి, మెత్తని మనసుకు సంకేతం కాబట్టి మనకి అలా ఇచ్చినప్పుడు మనం ఆ స్తోత్ర పారాయణం చేసినప్పుడు ఆవిడ ఇస్తున్నారు, మనం తీసుకోగలిగిన అర్హత సంపాదించుకోగలుగుతున్నాము. మన ఆనంద స్థితిలో తీసుకుంటే ఆ దాంట్లో ఉన్న ఆనంద స్థితి వేరు, వేరేగా ఉంటుంది. అందులో మహాకైలాస నిలయతో ఉన్న తాత్పర్యం కూడా మనం దీంతో ప్రకటించబడుతుంది. ఈ తామర పువ్వులో దారంలాగా మెత్తగా ఉన్న చేతులతో మనకి ఇచ్చే తల్లి అని కూడా గురుగారు మనకి సరళంగా వివరించారు. అయితే ఇంకా ఇంకో నామం మహనీయ దయామూర్తి. మహనీయ అంటే గొప్పది, పూజింపదగినది, హరిహర బ్రహ్మేంద్రులతో పూజింపదగిన దయామూర్తి, ఎంబాడిమెంట్ ఆఫ్ కైండ్నెస్ అన్నారు గురుగారు. ఇక్కడ గురుగారు మనకి నేను అనే భావంతో వినడం కాదు, ఇంగ్లీష్లో చెప్పడం వల్ల నాలాంటి వాళ్ళకు కూడా బాగా అర్థమైంది అనుకుంటున్నాను, కానీ చాలా సరళంగా మంచి పదాలతో మాకు తను చెప్తున్న గురుగారు ఇక్కడ ఇంగ్లీష్ పదాలు ఎప్పుడూ వినలేదు. ఈ రెండు మూడు నామాల్లో బాగా చెప్పారు, మా అనుభూతి వేరేగా ఉంది విన్నప్పుడు. సరే, అమ్మ కాఠిన్యం లేకుండా ఎంత రాక్షసులను చెందాడినా కాఠిన్యం లేకుండా దయామూర్తిగా ఉంది కాబట్టి మహానీ దయామూర్తి అని మనం అనుకోవాలి. కంటి చూపుతో భస్మం చేయగలిగిన శక్తి ఉన్న అమ్మవారు మన రాక్షసును సంహరించడానికి చేతులు ఉపయోగించడం, అంటే శస్త్రాలతో తన చేతులతో ఆ పవిత్రమైన చేతులతో వాళ్ళ దయతో వాళ్ళని అలా సంహరించడం వలన వాళ్ళకి మోక్షం కలిగింది. దానివల్ల ఏంటంటే ఆవిడ దయామూర్తిని ప్రకటించబడింది. ఆయా దయ పుట్టించే చోటు హృదయం కాబట్టి ఆ హృదయంలో కూడా మనం అమ్మవారిని ధ్యానిస్తే అదో అనుభూతి వేరుగా ఉంటుంది. ఇంకా ముందుకెళ్తే మహాసామ్రాజ్యశాలిని, గొప్ప సామ్రాజ్యం కలిగినది. మహాసామ్రాజ్యం అంటే మహాకైలాసం, ప్రపంచాన్ని ఎంతో సవ్యంగా సామరస్యంగా వెళ్ళే అమ్మవారు మహాసామ్రాజ్యంగా మహా కైలాస నిలయా నుంచి మనల్ని అందరినీ వెళుతుంది. ప్రపంచాన్ని వెళ్ళొచ్చాడు కైలాసం అని కూడా అన్నారు గురువు గారు. అదే మనకి శ్రీచక్ర బిందు పీఠంలో కూడా ఉన్న తల్లి, శ్రీచక్రంలో పివోటల్ పాయింట్ లో ఉన్న తల్లి. సర్వ వేదాది శాస్త్రములు కూడా మహాసామ్రాజ్యములతో ఏలే మాతృకా వర్ణ రూపిణి అని గురువు గారు మనకి సరళంగా చెప్పారు. ఇప్పుడు వచ్చే నామాలు శ్రీవిద్య ఉపాసన సంకేతాలు, అంటే ఆత్మ విద్య శ్రీ విద్య నుంచి త్రికూట కామకోటి కాదక. ఆత్మ విద్య అంటే ఆత్మ విద్యను ఇచ్చే విద్య, ఆత్మ జ్ఞానమును ఇచ్చే విద్య. నేను అన్న చైతన్యాన్ని, నేను కూడా అదే పదం వాడాను ఇందాక కూడా, నేను అన్న చైతన్యాన్ని ఆధారముతో ఎలా అంటున్నామో ఆ నేను తెలుసుకునే విద్య బ్రహ్మ విద్యని శ్రీ విద్య ఆత్మ విద్యగా మనకి ప్రకటింపజేస్తారు తల్లి. అదే మహావిద్య కూడా. మహా అంటే బ్రహ్మమును తెలుసుకోవడం. ఆ బ్రహ్మ విద్యను ఆత్మ విద్యను తెలిసి కనుక్కోగలిగితే శ్రీ విద్య అవుతుంది. అంటే ఆత్మ విద్య మహావిద్య శ్రీ విద్య. శ్రీ అనగా మనం ఇదివరకు కూడా గురుగారి ప్రవచనాల్లో విన్నాము, గురుగారు మనకి మళ్ళీ గుర్తు చేశారు, సా రా ఈ. సా అంటే ఆనందము, రా అంటే తేజస్సు జ్ఞానము, ఈ అంటే బ్రహ్మశక్తి. ఆ శ్రీ విద్యలో మనకి దయ ప్రాప్తించగలుగుతుంది. కామసేవిత అంటే మన్మధుని సేవించిన అమ్మవారు, మన్మధుడు ద్వారా సేవించబడిన అమ్మవారు. ఇక్కడ మనం గుర్తు తెలుసుకోవడం తగిన నామం కామకళారూప కూడా. కామ అంటే సృష్టింప చేయడానికి తలంచిన కామేశ్వరుడు ఏ శక్తి ఉపసహించి ఆ సృష్టిని సృష్టించాడో ఆ రెండు కలిపిన నామం కామసేవిత. ఆయన ద్వారా సేవించబడింది కాబట్టి కామేశ్వర సేవిత కామసేవిత అయింది. దీని మంత్ర రూపమే శ్రీ షోడశాక్షరీ విద్య. ఇది 16 అక్షరాల విద్య. బాల పంచదశి షోడశీ మంత్రాలు కూడా బ్రహ్మ విద్యలకే వస్తాయని గురుగారు మనకు ఉటంకించారు. మంత్రంతో సిద్ధితో పాటు మంత్రంతో సాధన కూడా ముఖ్యమని గుర్తు చేశారు. సాధన చాలా ముఖ్యం. మంత్రం ఉంది కదా అని చెప్పి మంత్రంతో సిద్ధి పొందలేము, పొందలేము. సాధన కూడా ముఖ్యం. 16 కళలు అమ్మవారు తెలియజేస్తుంది కనుక శ్రీ షోడశాక్షరీ మంత్రము. మంత్రము తెలియకపోయినా మంత్రము పేరు చెప్పినా ఫలితం వస్తుందని మన గురుగారు మనకి ఇందులో వివరించారు. దీంతో ఇప్పుడు నేను ముగిస్తున్నాను. స్వస్తి, ఏమైనా తప్పులంటే క్షమించాలి. శివాబ్జ శివాపతి
అనిల్ గారు చాలా చక్కగా చెప్పారండి శ్రీచక్రం గురించి, శ్రీ విద్య గురించి కూడా. ధన్యవాదాలు. ఇక్కడ గురువు గారు చెప్తూ అసలు అమ్మే అసలు గురువు, మనకి గురువు గారే అమ్మ రూపము. ఒక సద్గురువు దొరకాలంటే కనుక అనేక జన్మల పుణ్యఫలం ఉండాలి అన్నారు. మనకి గురువు గారు దొరికారు. గురువు గారు దొరకడమే కాదు, ఒక సద్గురువు దొరికారు. ఎలా అంటే ఇప్పుడు మనం మామూలు ప్రపంచంలో చూస్తూ ఉంటే గురు రూపంలో చాలా మోసాలు జరుగుతూ ఉన్నాయి. మనకి అనేక జన్మల పుణ్యం ఉంది కాబట్టి ఒక సద్గురువు సరైన మార్గంలో తీసుకువెళ్ళేవారు దొరికారు. అది నిజంగా అమ్మవారి అనుగ్రహము. ఇక్కడ కూడా గురువు గారు గురుతత్వం గురించి చెప్తూ, గురువు అంటే రక్త మాంసాలతో వ్యక్తీకరింపబడే శరీరం కాదు అని, దాని ద్వారా వ్యక్తీకరింపబడే అమ్మ విద్య అని చెప్పి చెప్పారు. ఇంకా మిగిలిన గురుతత్వాన్ని గురించి, ఆ నామాల గురించి రఘు చిత్తగా చెప్తారు. రఘు గారు.
శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రి నమః. తర్వాత నామాలు త్రికూట కామకోటిక. ఇంకా ఇవి శ్రీ విద్య విశేషాలు చెప్పే నామాలు. ఇవి త్రికూట ఏమో శ్రీ విద్యా మంత్రం మూడు కూటములుగా ఉంది కదా, వాగ్భావ కూటం, కామరాజు కూటం, శక్తి కూటం, అందుకని త్రికూట. ఈ నామం స్వరూప పరంగా కూడా సరిపోతుంది. ఎలాగంటే త్రయాణం బ్రహ్మాదీనాం అవస్థ పీఠ లోక గుణాదీనాం వాక్ కూటం సమూహ యశ్యాస అని చెప్పారు. కూటమి అంటే సమూహం. ముగ్గురు అమ్ముల రూపం ఈవిడ, దుర్గా లక్ష్మి సరస్వతులు, అంతేకాకుండా బ్రహ్మ విష్ణు రుద్రులు, అవస్థాత్రయములు జాగ్రత్త స్వప్న సుషుప్తులు, మరియు పీఠత్రయములు ప్రధానంగా కామగిరి పూర్ణగిరి జాలంధర పీఠములు, అలాగే త్రిలోకములు త్రిగుణములు, వీటన్నిటి అందు వ్యాపించి ఉన్నది కనుక తల్లి త్రికూట. తర్వాత నామం కామకోటిక. ఇది కూడా ఒక విశేషణము. బ్రహ్మాండ పురాణంలో లలితాదేవి గురించి చెప్పిన 25 నామాల్లో ఇది కూడా ఉంటుంది. కోటి అనే పదానికి ఏకదేశో కోటి అని అన్నారు. అంటే రెండు కలిసి ఒకే చోట ఉంటే కోటి అని అనట. ఇక్కడ అమ్మవారు ఆ శివునితో కలిసి ఒకటిగా ఉన్న రూపం కామకామేశ్వరుల యొక్క ఏక స్వరూపమే కామకోటి, అంటే శ్రీవిద్యే. కాంచీపురానికి కూడా కామకోటి అని పేరు. కామాక్షిదేవి వెలిసిన చోట కామకోటి. అక్కడ కూర్చుని ఏ మంత్రం చెప్పించినా ఒక్కొక్క అక్షరము కోటి గుణితమై సిద్ధిస్తుంది, అందుకనే కామకోటి. తర్వాత ఇంకో విధంగా ఆలోచిస్తే అక్షరం వల్ల సాధించే ఆనందం కామం అని పేరు. అమ్మ అన్ని ఆనందాల సమూహం కనుక కామకోటి అంటే ఆనంద స్వరూపిణి. ఇంకొక అర్థం ఏంటంటే కోటి అంటే అంచు. కామమునకు అంచు అంటే అన్ని కోరికలు తీరిపోయిన చోటు. అలాగే ధర్మ అర్థ కామముల్లో కామమునకు అంచు అంటే కామం దాటిన తర్వాత వచ్చే మోక్షము. కనుక కామకోటిగా అంటే మోక్ష స్వరూపిణి. తర్వాత నామం కటాక్ష కింకరీభూత కమలాకోటి సేవిత. ఇది కూడా ఒక దివ్యనామం. స్వరూపం స్వభావం చెప్పిన తర్వాత ఇప్పుడు శ్రీవిద్య ప్రభావం చెప్పే నామం. కమల అంటే లక్ష్ములు, ఐశ్వర్యములు. కోటి ఐశ్వర్యములు అంటే లెక్కలేనని గుంపులు అని అర్థం. ఐశ్వర్యములు గుంపులు అన్నీ కూడా అమ్మవారి కడగంటి చూస్తే చాలు కింకరులు అయిపోతారట. కింకరి అంటే ఏమి చేయమంటారు అని అడిగేవాళ్ళు కింకరులు. అమ్మవారి అనుగ్రహం మన మీద ప్రసరిస్తే కోట్లాది లక్ష్ములు సర్వైశ్వర్యములు లభిస్తాయని చెప్పడం ఈ నామంలోని అంతరార్థం. ఇంకా సంకేతార్థాలు చూస్తే అమ్మవారిది అక్ష విద్య. కమల అనగా వికసన శక్తులే. శ్రీచక్రంలో బిందువు విచ్చుకుంటే చక్రం అయింది. మొత్తం ఆభరణాలలో ఉన్న దేవతలంతా ఆ కటాక్ష శక్తికి కింకరీభూతులే. 8 ఆభరణాల్లో మొత్తం పరివార దేవతలతో కలిపి 64 కోట్ల మంది దేవతలు ఉన్నారట. ఆ బిందు స్వరూపిణైన అమ్మవారిని సేవిస్తున్నారని శ్రీచక్రం మొత్తం ఆవిష్కరించారు ఈ నామంలో. తర్వాత నామంలో శిరస్థిత చంద్రుని భానించి త్రికోణాంతర దీపికా వరకు ఇది ఒక ధ్యాన పద్ధతులు చెప్పే గుత్తి. శిరస్థిత అంటే అమ్మవారు శిరస్సు పైన ఉన్నారు, అనగా సహస్రాలంలో ఉన్నారని అర్థం. శిరస్సు నందు సాధకుడు భావించే గురుపాదుక రూపంగా ఉన్నది అమ్మ. సాయంకాల సమయంలో ఇలా ధ్యానించాలి. ఎలా ఉంటుంది శిరస్సు పైన చంద్రుని భాని తర్వాత నామంలో చెప్తున్నారు. చంద్ర సమాన కాంతులతో ఆహ్లాదకారిణి అయిన అమృత బిందు రూపిణిగా ఉంటుంది, అందుకని అమ్మవారు చంద్రకళా రూపిణి అని చెప్పుకుంటాం. ఇక్కడ ఉన్నది శిరోదేవత. శిరోదేవతకి ఉన్న శక్తికి అమ్మవారి నిత్య తృప్తదా శక్తికి సమన్వయం ఉంది. అలాగే స్వాహశక్తి కూడా శిరస్సు పైనే ఉంటుంది. ఇక్కడ శక్తికి అమృత కిరణ్మయి అని కూడా పేరు. తర్వాత నామం ఫాలస్థ, ఉదిరిపోయిన తల్లి. ఇది ఉదయకాల ధ్యాన స్వరూపము. ఈ తల్లిని ఎలా ధ్యానించాలో వివరించారు. దీపాకారంగా అర్ధచంద్రాకారంలో భావించాలట. ఇక్కడ భువనేశ్వరి దేవి యొక్క బీజం భావించబడుతుంది. ఇక్కడ అమ్మని బహువర్ణ రూపిణిగా ధ్యానించాలి అని తర్వాత నామం ఇంద్రధను ప్రభ చెబుతోంది మనకి. ఇంద్రధనస్సులలో సప్తవర్ణములు ఉంటాయి కదా, సప్తవర్ణం కలవాడు అగ్ని కూడా, అనగా ఇక్కడ అగ్ని స్వరూపంగా భావించాలన్నమాట. ఇక్కడ ఉన్నది నేత్రదేవి, అలుప్తత అనే శక్తితో కలిసి ఉంటుంది. తర్వాత నామం హృదయస్థ. హృదయమునందు అమ్మవారు రవిప్రఖ్యగా ఉంటారు. రవిప్రఖ్య అంటే సూర్య సమాన కాంతి కలిగినట్టు భావించాలి. హృదయమే ఆత్మ చైతన్యానికి ధ్యానించవలసిన ప్రధాన కేంద్రం. ఈ సర్వ జగత్తులో వ్యాపించిన శక్తి హృదయంలో ఉంది. హృదయంలో సూర్యమండలంగా ధ్యానం చేయాలి. దీనినే అంతరాదిత్యోపాసన అని ఉపనిషత్ చెబుతోంది. ఈ హిరణ్యవర్ణంలో ప్రకాశించే అమ్మవారు రవిప్రఖ్య. ఇది మధ్యాహ్న సమయంలో ధ్యానించాలి. ఇలా హృదయస్థ దగ్గర హృదయదేవి సర్వజ్ఞత అనే శక్తితో సమన్వయపడుతుంది. తర్వాత నామం త్రికోణాంతర దీపిక. 3 బిందువులు సూర్యుడు అగ్ని చంద్రుడు కలిపి ఒక త్రికోణం గీసుకుంటే ఆ 3 మధ్యలో ఒక బిందువు ఊహించుకుంటే ఆ త్రికోణంకి మధ్యలో అది వీటికి కేంద్రమై వీటికి కూడా ప్రకాశం ఇచ్చే పరబ్రహ్మ స్వరూపిణి అమ్మవారు. మరొకటి మూలాధారానికి కూడా త్రికోణము అని పేరు. మన శరీరం నందు కూడా అగ్ని చంద్ర సూర్యమండలాలు ఉన్నాయి. ఆ 3 సమన్వయపరుస్తూ మూలాధారంలో శక్తి ఉంటుంది. ఆ చక్ర మధ్యంలో ప్రకాశిస్తున్న కుండలిని తేజేసే త్రికోణాంతర దీపిక. త్రికోణాంతర దీపిక దగ్గర అస్త్రదేవి శక్తి అనంతత అనే శక్తితో కలిసి ఉంటుంది. తర్వాత నామలు దాక్షాయిని దైత్యహంత్రి దక్షయజ్ఞ వినాశిని. దాక్షాయిని అంటే దక్షుడి పుత్రిక. ఆవిడ దక్షయజ్ఞ వినాశనం చేసిందట. ఎలా అంటే దక్షుడు ప్రజాపతిగా సృష్టిని విస్తరింపజేసే కార్యక్రమానికి శక్తిని ఉపాసించి నువ్వే నాకు సత్సంతానంగా కావాలి అని అడిగాడు. అమ్మ కూతురుగా వచ్చిన తర్వాత కొంతకాలానికి నేను అమ్మని అర్థిస్తే పుత్రికగా వచ్చిందని మర్చిపోయాడు. తన కుమార్తె కనుక తన అధీనంలో ఉంటుందనుకున్నాడు. శివుడు లేని సమయం స్వయంవరం ఏర్పాటు చేస్తాడు. అయినా అమ్మ శివుడినే చేసుకుంటుంది. ఆ పగతో ఎలాగైనా శివుణ్ణి అవమానించాలన్న రాక్షస బుద్ధితో ఈశ్వరుడు లేని యజ్ఞం తలబెట్టాడు. అందుకని దాక్షాయిని ఆ దైత్య బుద్ధులని సంహరించడానికి బయలుదేరిందట. వెళ్ళి దక్షయజ్ఞ వినాశనం చేయించింది వీరభద్రుడి ద్వారా. శివుడికి మనం అపచారం చేస్తే ప్రకృతి మనల్ని శిక్షిస్తుంది. ఆధునిక విజ్ఞానం అంతా దక్షయజ్ఞమే అని చెప్పారు గురుగారు. ఇలాగే ప్రకృతి మనకు అనుకూలిస్తే అది మన అధీనం అని అనుకుంటాం. ఈశ్వరుణ్ణి విడిచి చేసే ప్రతి పని దక్షయజ్ఞమే. అప్పుడు ఆయన ఏమి చేయకపోయినా ప్రకృతి క్షోభిస్తుంది. వచ్చి ఈశ్వర అవజ్ఞతో జరిగిన పనిని ధ్వంసం చేస్తుంది. మనలో ఆశ్చర్యభావాలు పుడితే దాక్షాయణి దక్షయజ్ఞవినాశనంగా వచ్చి తీరుతుంది. దాక్షాయణి అనే మాటకి మరొక అర్థము, దాక్షాయనము అనేది ఒక యజ్ఞం. ఒక సంవత్సరం పాటు చేయవలసిన అగ్నిహోత్ర కర్మలన్నీ కలుపుకుంటే దాక్షాయణం అని పేరు. ఆ యజ్ఞ రూపిణిగా తల్లి ఉంది కనుక దాక్షాయణి. తర్వాత ధరాందోళిత దీర్ఘాక్షి. ధర అంటే అరవెరిసిన, అలాగే కొంచెం అని కూడా అర్థం. ఆందోళిత అంటే కదులుతున్న, కొంచెంగా కదులుతున్న పొడవైన కన్నులు కలది. ఆ కొంచెం కదలటంలోనే ఎంతో విలాసం కనిపిస్తుంది కదా. దీర్ఘ అంటే పొడవైన, ప్రపంచం అంతా గమనించుకుంటుంది. మరొక అర్థం ఏంటంటే ఎంత దూరమైనా అమ్మచూపులు ప్రసరిస్తాయి అని ఇక్కడ సౌందర్య లహరిలో శంకరాచార్యులు వారి దృశాద్రాహి అనే శ్లోకం గుర్తు చేశారు గురువు గారు మనకి. తర్వాత నామం దరహాసోజ్వలన్ముఖి. దరహాసం అంటే చిన్న నవ్వు, చిరునవ్వు. మందహాసం కూడా ఎప్పుడు కూడా ప్రసన్నతకి ఇంటిదనానికి ప్రతీక. అల్లకలోలా లేవు. ఉజ్వలముఖి అంటే దరహాసంతో గొప్పగా ప్రకాశిస్తున్న ముఖం కలది. ధర అక్షి అనే వాటిలో బీజాక్షరాలు దాగి ఉన్నాయని, ఉజ్వలముఖిలో జ్వాలాముఖి మంత్రం రహస్యం దాగి ఉందని చెప్పారు. ప్రకాశిస్తున్న ముఖం కలది కనుక జ్వాలాముఖి. అమ్మ ఒక్కసారి చూసి నవ్విందంటే ఇక బ్రతుకు ఉద్ధరింపబడినట్లే. ఇలా ఉద్ధరించడంలో ఆవిడ గురు రూపం అని చెప్పారు. సర్వం శ్రీ గురు చరణాల మీద అర్పణమిస్తూ వస్తే
రఘు సీత గారు వెనకాల చాలా వర్క్ చేస్తారు. తెలుగు ప్రశ్నోత్తరాలకి, ఇంగ్లీష్ ప్రశ్నోత్తరాలకి ఎడిటింగ్ అది చేస్తూ ఉంటారు. గురుభ్య నమః సభ్యులందరి తరఫున మీకు ధన్యవాదాలు రఘు గారు. చాలా అమ్మవారి ధ్యానము తర్వాత గురుతత్వాన్ని చాలా బాగా వర్ణించి చెప్పారు. మళ్ళీ ఒకసారి చక్కగా నామాలన్నీ మననమయ్యాయి. ఇప్పుడు తర్వాత అసలు మనకి అమ్మవారి అనుగ్రహం కలగడము అంటేనే మన కర్మక్షేమై ఈశ్వరుడికి దగ్గరగా వెళ్ళడము. ఆ వేదంలో ఈ తల్లినే గురుమూర్తిగా చెప్పారు. గురువు అంటేనే క్షమకి ప్రేమకి కారుణ్యానికి నిదర్శనము. ఇక్కడ ఇప్పుడు మనకి రమా జయంతి గారు గురువు శిష్యుడి లక్షణాలు, తర్వాత గోమాత అంటే మనకి కామధేను సంతానము, ఈ మనం కామధేను సంతానమైన ఈ గోవుల్ని మన దేశంలో భారతదేశంలో ఉన్న వాటికి గోసేవ చేయడము, వీలైనంత వరకు చేసే వాటికి ఇప్పుడు గురువు గారు ఋషిపీఠం ద్వారా చేసే అవకాశం మనందరికీ వచ్చింది కాబట్టి వీలైనంత సపోర్ట్ చేయడము ఇవంతా చేయాలి. వీటన్నిటి గురించి కూడా రమా జయంతి గారు వివరిస్తారు. రమా జయంతి గారు మాట్లాడే.
అనేక కోటి బ్రహ్మాండ జనని అవ్యాజ కారుణ్య సుధాంబురాశి శ్రీ 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 లలితా మహాత్రిపుర సుందరి పరాభట్టారిక పాదపద్మాలకు సభక్తియుతంగా వ్రాసుకొను విన్నపములు. జగజ్జనని, అంతా కుశలమే అని రాయాలని ఉన్నా రాయలేకపోతున్నానే తల్లి. కర్కటి అనే మహారాక్షసి ప్రపంచాన్నంతా భయంతో గడగడలాడిస్తోందే అమ్మా. ఎవరితో మాట్లాడాలన్నా భయం, బయటికి వెళ్ళాలంటే భయం, కార్యాలయాలు పాఠశాలలు చివరికి గుళ్ళు కూడా మూసేశారు తల్లి. గురుమూర్తి సాక్షాత్ దక్షిణామూర్తిపై గురువుగారి ద్వారా ప్రకటింపబడే నీ విద్య సుఖదుఖాలలో సమవర్తి అయి ఉండాలని బోధించినా, సుఖాలలో పొంగిపోకుండా ఉండటం అలవాటు చేసుకున్నాం కానీ ఈ దుఃఖ పరంపర మనస్సుని కృంగతీస్తోందే తల్లి. ఈ మహమ్మారికి బలి అయిపోయిన వాళ్ళంతా పెద్దవాళ్ళు, పేదవాళ్ళు, నల్లవాళ్ళు. విశ్వజనని, అశేష జన నష్టం చూస్తూ తప్పించకుండా ఎలా ఉండగలం తల్లి? ఈ మహమ్మారి ఎంతో మంది ప్రాణాలను తీయటమే కాక మరి కొంతమంది ఉద్యోగాలు సంపదలు కూడా కొల్లగొట్టింది. అందరం మొహాలకి ఇదివరకు పశువులకి కట్టే ముసుగులు కట్టుకుని తిరుగుతున్నాం. శ్రీమాత, నీ మనుకులం శోభ తప్పిందే తల్లి. గుణనిధి, నీ అనంత కళ్యాణ గుణములన్నీ మా గురువు గారిలో పుష్కలంగా ప్రతిబింబిస్తున్నాయి తల్లి. నీ కారుణ్యమే గురువుగా ప్రకటింపబడింది. గురువుగారు ఎంతో ఆదర స్వభావులు, అఖండమైన ప్రసన్నతాభావం, స్వచ్ఛమైన చిరునవ్వుతో మా సౌలభ్యం కోసం వేల మైళ్ళు ప్రయాణం చేసి బహుతంత్ర విత్తుగా అనేక శాస్త్రముల నేర్పరితను దృఢమైన విశ్వాసంతో మా సంశయాలను విచ్ఛిన్నం చేసి ఏది ఆశించకుండా అభయవాక్యాలతో మాకు ఎంతో సాంత్వన చేకూరుస్తారు తల్లి. ఇంతటి ఉదార ఉదాత్త జ్ఞానప్రదాయనివి కదా అమ్మా, అమాయక ప్రజలపైన విషవాయువులు వీస్తుంటే ఎంతో ప్రతిభావంతులైన ముక్కు పచ్చలారని పసిపిల్లలు ఆత్మాహుతికి లోనవుతుంటే సాధువుల హత్యలు సనాతన ధర్మంపై దౌర్జన్యాలు భూకంపాలు తుఫాన్లు నీ మనుకులాన్ని అతలాకుతలం చేస్తూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా తల్లి? గోమాత, సురభివై, భూమాతవై, వేదస్వరూపినివై, కొంతమూరు గణపతివై మమ్మల్ని కనిపెట్టుకుని ఉండు తల్లి. వినాయకుని వలె గోవే తల్లి. గృహజన్మభూ, ఇవాళ శుక్ల షష్ఠి, సోమాస్కందుడికి నమస్సులు. తల్లి, స్కందమాతవై, జ్ఞానాధిదేవతవై మా అవిద్యని తొలగించు. ఈ గవర్నంలో పొంగి పొరలుతున్న నీ మాతృవాత్సల్యం, గురుస్వరూపం, క్షమ, కారుణ్యం మాకు రక్ష తల్లి. దేవేసి, దేవతలకి మా ఇంద్రియాలకి ఊపిరి అయిన ఈశ్వరివి. మబ్బులతో ముసులు కమ్ముకుని వస్తూ ఉంటే కొసమెరుపులు చూపించే తల్లివి కూడా నువ్వే అమ్మా. ఊపిర్లు నొక్కేసి ఉసురులు లాగేసిన దుర్మార్గుల నుంచి రక్షించడానికి సప్త దశ వర్ష అయిన కన్యగా వచ్చి ఒక జాతినంతటినీ ఉద్దీపనం చేశావే నీ విభూతే కదా తల్లి. దండనీతిస్థా, దండముగా ఉండి నాయ అనయ ధర్మాన్ని శాసించే తల్లివి. ప్రళయకాలంలో మనువు సృష్టి బీజాలు ఉన్న పడవికి మత్స్యరూపుడైన స్వామికి మధ్య వటీరిక అనే దృఢమైన తాడువై మహామాయవై గురు పరంపరని ప్రజాతంతువుని కొనసాగించే తల్లివి. దేశ సరిహద్దుల్లో ముష్కరులు మోహరించి ఉన్నారు తల్లి. వందే మాతరం. కట్టుబాట్లు నిలుపు ముక్కంటి వెలదివైన నీ కొనసాగింపే దేశానికి యుద్ధ కవచం అమ్మా. దహరాకాశరూపిణి, భక్తుల హృదయాల్లో సదా ప్రకాశించే తల్లి. నేరాలు చెప్తున్నానని అభండాలు వేయ తల్లి. ఎన్ని జన్మలు మారినా నువ్వే తల్లి. అజస్రం మదంబ, గురువుగారన్నట్లుగా ఈనాటిదా తల్లి అనుబంధం? నీకుగాక ఎవరికి చెప్పుకుంటాను తల్లి? గురువుగారి మాటలు చూస్తూ ఊరక కూర్చొనకమ్మా, చూపులతో కరుణించమ్మా. ఏమీ పట్టని రీతిగానుంటే ఎలాగమ్మా ఇసునికమ్మా? చాలా పాపములు చేసితిమని చాకుతోడ విననాడకుమమ్మా. జాలి చూపి క్షమించి ఆదుకొని జననివి నీవే, వినవమ్మా. ఇంకా ఎన్నాళ్ళు తల్లి మా విన్నపాలు విని మమ్మల్ని బయటపడేవే అమ్మా. భండాసుర వధ అతి సునాయసంగా చేసిన తల్లివి. ఈ కర్కటి బారి నుంచి మమ్మల్ని రక్షించు తల్లి. అదిగో గవర్నం గురుమూర్తులు, వీరాది వీరులు, నీ పుత్రులు గణనాథుడు, కార్తికేయుడు సిద్ధంగా ఉన్నారు. మంత్రినీదేవి, వారాహీదేవి కూడా నీ పక్కనే ఉన్నారు. అదిగో కన్నీరథం మీద బాలాంబిక కూడా ఉత్సాహపడుతోంది. శ్రీ చక్రరాజ రథారూఢ, బయలుదేరమ్మా. హే గురుమూర్తే, హే గుణనిధే, హే గోమాత, హే గృహజన్మభూ, హే దేవేసి, హే దండనీతిస్థే, హే దహారాకాశరూపిణి, హే అంబ క్షమస్వద్ధ. ఇట్లు సాక్షాత్ జగదంబా స్వరూపుల సద్గురు చరణాలకి సహస్రకోటి ప్రణామాలతో శ్రీ గురుభ్యో నమః బృందం సభ్యులు స్వస్తి.
అందరి మనసులో ఉండే భావాన్ని చాలా బాగా ఆవిష్కరించారు అమ్మగారు, చాలా బాగా చెప్పారు. శైలజ కాంచుకోట్ల గారి తర్వాత. అమ్మ కళల స్వరూపము, ఋషి రుణం తీర్చుకోవడానికి మంచి గ్రంథాలు రామాయణ మహాభారత పురాణాలు చదువుతున్నప్పుడు అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అవి జరుగుతూ ఉన్నప్పుడు అమ్మ ఎంతో ఆనందిస్తుంది అని వివరించారు గురువు గారు. ఇప్పుడు తిథినిచ్చా దేవతలను గురించి చెప్తారు శైలజ గారు.
శ్రీ గురుభ్యో నమః. ప్రతిపన్ ముఖ్య రాకాంత తిథిమండల పూజిత. పాడ్యము నుంచి పూర్ణిమ వరకు చెప్పబడుతున్న తిథిమండలము చేత పూజింపబడుతున్న తల్లి. మనము కాలబద్ధులము. కాలము ఎప్పుడు ఒకేలాగా కనిపించినప్పటికీ, అంటే సూర్యుడు ఉదయించి అస్తమించినా అది ఒకేలాగా లేదు. ఒక్కొక్క తిథిలో ఒక్కొక్క ప్రత్యేకత ఉంటుందని, శ్రీ విద్యలో ఈ తిథి దేవతలకి కామేశ్వరి, భగమాలిని, నిత్యక్లీన్న, బేరుండ, వహ్నివాసిని, మహావజ్రేశ్వరి, శివదూతి, త్వరిత, కులసుందరి, నిత్య, నీలపతాక, విజయ, సర్వమంగళ, జ్వాలామాలిని, చిత్ర, అని పూర్ణిమ వరకు ఒక్కొక్క తిథికి ఒక్కొక్క దేవత ఉన్నారని, మళ్ళీ ఆ అదే మనం శుక్లపక్షానికి వెనక్కి వెళ్లాలని గురువు గారు చెప్పారు. మనము నిత్యము సంకల్పంలో దిన వార నెల రోజులు చెప్పుకుంటాము. శ్రీవిద్యలోనే కాకుండా వేదంలో కూడా కాలం గురించి చాలా వివరించబడిందని చెప్పారు గురువు గారు. అలాగే గ్రహాలను అనుసరించి, నక్షత్రాలను అనుసరించి, తిథులను అనుసరించి ఆరాధన మనకి శాస్త్రంలో చెప్పబడింది. ఆ అనుగుణంగా ఆయా తిథి దేవతల్ని మనము అనుగుణంగా సాధన చేసుకోవాలని గురువు గారు వివరించారు. తర్వాత నామం కళాత్మిక కళానాథ కావ్యాలాప వినోదిని. కళాత్మిక అమ్మ కళల స్వరూపిణి. లోకమంతా ప్రధానంగా మూడు కళలతో నిండి ఉన్నాయి. అవి సూర్య చంద్ర అగ్ని కళలు. సూర్య కళలు 12, చంద్ర కళలు 16, అగ్ని కళలు 10. అలాగే జాగ్రత్త స్వప్త సుషుప్తి తుర్య కళలు. జాగ్రత్త అవస్థలో కళలు ఉత్పత్తి, జాగ్రత్త, బోధ, మనోవ్యాపకం. స్వప్నావస్థలో కళలు అభిలాష, భ్రమ, చింత, విషయ వాంఛ. సుషుప్తిలో అవస్థలో కళలు పరాకు, మూర్ఛ, నిద్ర, మరణము. తుర్య కళలు వైరాగ్యం, మోక్షేచ్ఛ, మనశ్శుద్ధి, సదసత్ వస్తు విచారణ. ఈ నాలుగు అవస్థల్లో ఉన్న తల్లి కళాత్మిక. కళలలో రూపంగా ఉన్నది కళానాథ అని. అమ్మయే సూర్యచంద్రాగ్ని కళల్లో తన శక్తిని ప్రసరింపజేసి పాలించేది కనుక కళానాథ. కళానాథ అన్నదానికి చంద్రకళా స్వరూపిణి. అదే సదాకళ, ధ్రువాకళ, అదే షోడశి కళ, అదే సహస్రారంలో ఉండే చంద్రబింబం, బిందు చక్రం. కావ్యాలాప వినోదిని. కావ్యాలాపాలు వింటూ ఆనందించే తల్లి. రసజ్ఞులైన వారు విషయాలను వింటూ ఆనందిస్తారు. దానికి అది ఒక దైవీ గుణం ఉండాలని, సాత్విక గుణం ఉన్నవారే లోతులను తెలుసుకుని ఆనందించగలరని గురువుగారు వివరించారు. అమ్మవారి ముందు కవిత్వం చెప్పిన వారు కవులకు కవులైన వసిన్యాది వాగ్దేవతలు. వారు కవిత్వం చెప్తుంటే అమ్మ మురిసిపోతూ విన్నది. వింటుంది వసిన్యాది వాగ్దేవతలు, వాగీశ్వరులు. అమ్మ ముందు వేదాలు అంటే కావ్యాలు కవిత్వం చెప్పాయి కాబట్టి కావ్యాలాప వినోదిని. అమ్మ ఆరాధన చేసేటప్పుడు వేద పఠనం, కావ్య పఠనం, సంగీతం చేయాలని. అమ్మ ఆనందిస్తుంది కాబట్టి అమ్మ దగ్గర రామాయణ మహాభారతాది పురాణాలు చదువుతూ ఉంటే ఇప్పటికీ అద్భుతాలు జరుగుతుంటాయని గురువు గారు వివరించారు. వేద మంత్రాలు రూపం ధరించి అమ్మ ముందు స్తుతిస్తున్నాయి. అవి వింటూ ఆనందించే తల్లి కాబట్టి కావ్యాలాప వినోదిని అన్నారు. తర్వాత నామం సచామర రమావాణి సవ్యదక్షిణ సేవిత. అమ్మవారికి ఎడంవైపు లక్ష్మి, కుడివైపు శారద సేవిస్తున్నారు. సరస్వతి ఉపాసకులు సరస్వతిని మధ్యలో ఉంచుకుని కాళీ లక్ష్మీలు కొలుచుకుంటున్నట్టుగా ఉపాసిస్తారు. లక్ష్మీ ఉపాసకులు లక్ష్మిని మధ్యలో ఉంచుకుని సరస్వతి కాళీలు కొలుచుకుంటారని గురువు గారు వివరించారు. ఎవరిని ఉపాసిస్తున్నామో వారిని పరం అని భావించాలని, మిగిలిన వారిని అంగాలుగా భావించాలని గురువు గారు వివరించారు. ఈ నామంలో బీజాక్షరాలు దాగున్నాయని గురువు గారు వివరించారు. సంపదలు, విద్యలు అన్ని అమ్మ వలన వస్తున్నాయని, దానిలో ఉన్న అర్థం మనం సంపదలు, జ్ఞానము, విద్యలు అన్ని అమ్మ కైంకర్యానికి ఉపయోగించాలి. అన్ని అనుభవిస్తున్న సంపదలన్నీ ప్రతిసారి అది అమ్మ ప్రసాదంగా భావించాలని, ప్రపంచాన్ని పదార్థ దృష్టి వదిలి ప్రసాద దృష్టితో చూడగలగాలని రమణుల వాక్యాన్ని గురువు గారు ఇక్కడ వివరించారు. ఆదిశక్తి రమేయాత్మ పరమా పావనాకృతి. ఆదిశక్తి సృష్టి అంతటికి మొదట ఉన్న శక్తి, మూలశక్తి. లక్ష్మీ సరస్వతులకు కూడా మూలశక్తియే ఈ ఆదిశక్తి అయిన లలితా పరాభట్టారిక. అమేయాత్మ ఇంతే ఉంటుంది అని కొలత పెట్టి చెప్పలేనిది. దేశకాల వస్తువు కొలవలేని తల్లి. నిత్యం సత్యం జ్ఞానం అపరిచ్ఛిన్నం ఆనందం అపరం క్షేయం సిద్ధం స్వతంత్రం సతహా ప్రమాణం మహత్వం తత్వము నిష్క్రియం నిర్గుణం నిర్మలం నిష్కళంకం నిశ్చలం శుద్ధం అనంతం అచ్యుతం అపరం అజరం అయినది తల్లి. అదియే పరతత్వం అమేయ అయిన ఆత్మ. ఉపాధులకు అతీతంగా ఉండేదే అమేయం. ఆత్మ వస్తువుని మించిన వస్తువు లేదు, అదే పరమం. ఉత్తమ పురుషుణ్ణి పరం అనాలని, ఉత్తమం అంటే ఉత్కృష్టమైన స్థితి అని గురువు గారు వివరించారు. శరీరంను అపరా ప్రకృతి అంటారని, శరీరం నేను అనుకుని వ్యవహరించేవాడు జీవుడు, వారినే పరా ప్రకృతి అంటారని. ఈ అపరా పరాప్రకృతుల కంటే పైన ఎవరు ఉంటారో వారిని షరాక్షర అతీతుడు పరముడు అంటారని. ఎలా అంటే శరీరం ఆయన వలన పనిచేస్తున్న ఆ శరీరంని ఉన్న వికారాలు, అలాగే జీవుడికి ఉన్న వికారాలైన సుఖ దుఃఖ దుఃఖాదులు లాంటి వికారాలు కూడా ఉండవు. రెండిటికి అతీతంగా ఉండి రెండిటికి మూలంగా ఉన్నవాడు కనుక పరమం. గురువు గారు ఇంకో అర్థంగా వివరిస్తూ, మనలో లోకాల్లో మనకి ఈ లోకంలో కనిపించేవి నాలుగి, ఆ నాలుగింటిని నడిపిస్తూ ఆ నాలుగింటి పైన ఎవరు ఉన్నారో వారే పరమం అని వివరించారు. లోకంలో మనకు నాలుగు ప్రధానంగా కనిపించేవి, ప్రధాన పురుష అవ్యక్త కాలము. ప్రధానము అనగా ప్రకృతి, పురుషుడు అనగా జీవుడు, అవ్యక్తము అనగా దేహాదులుగా రావలసిన కర్మబీజాలను వ్యక్తము కాకుండా ఉన్న స్థితి అవ్యక్తం. కాలము నియతి. మనకు కనపడుతున్న ప్రపంచం ఈ నాలుగిటితో ఉంటుంది. ఈ నాలుగిటిని ఏ వస్తువు నడుపుతుందో అదే పరమం. ఎవరైతే ఈ నామంను అర్థం తెలుసుకుని జపిస్తారో వారికి ఈ నాలుగింటి నుంచి తీసి బయట పెడుతుంది ఆ తల్లి అని, బ్రతికి ఉన్నంత కాలం ఎందులో ఉంటే అందులో పరంగా ఉండేట్టు చేస్తుందని, ఉత్తమమైన స్థితి ఇస్తుందని వివరించారు గురువుగారు. సర్వం శ్రీకృష్ణ చరణారవిందార్పణమస్తు. స్వస్తి.
థ్యాంక్ యూ శైలేష్ గారు, చాలా చక్కగా వివరించారు అమ్మవారు మన పరతత్వాన్ని ఎలా ఇస్తుంది అన్నది. తర్వాత నెక్స్ట్ మురళీ గురించి అనౌన్స్మెంట్ అండి. ఏంటి అంటే ఆగస్టు 21న మళ్ళీ మనకి 1 మంత్ బ్రేక్ ఇచ్చారు. ఎందుకంటే గురుగారి ప్రవచనాలు జరుగుతూ ఉన్నాయి కదా ఎవ్రీ వీక్, అందుకని 4 వీక్స్ వీకెండ్స్ వర్క్ చేసే వాళ్ళు వీళ్ళందరికీ కూడా బ్రేక్ కావాలి అన్నట్టుగా అందరూ శ్రద్ధగా వింటారు కదా. మళ్ళీ బుక్ రాస్తూ ఉన్నాం కాబట్టి మనం అందరం కూడా దానికి కూడా టైం దొరుకుతుంది అన్నట్టుగా. ఆగస్టు 21కి లేదా కొద్దిగా అటు ఇటుగా ఏమన్నా చేంజెస్ ఉంటే కనుక విద్యా గారు మండే అప్డేట్స్ పెడుతూ ఉంటారు, అవి ఫాలో అవ్వండి. సెప్టెంబర్ మిడ్ కంతా కూడా 2 మురళీలు పూర్తి చేసి ఇంకా లలిత సహస్రనామాన్ని పూర్ణం చేయాలి అన్నది సంకల్పము. అటు ఇటుగా కొద్దిగా ఉండొచ్చు, ఇది అందరూ గుర్తుపెట్టుకుని దానికి తగ్గట్టుగా వినే ప్లానింగ్ అదంతా కూడా చేసుకోండి. అది విద్య గారి రిక్వెస్ట్. తర్వాత శివరాణి గారు మాట్లాడతారు. భగవత్ స్మరణ చెయ్యకపోతే పావనత్వం లేదు. గోవిందేతి సదా స్నానం, గోవిందేతి సదా జపం. త్రికరణ శుద్ధిగా చేసిన పనుల్ని దేవుడు మెచ్చుతాడు అని మనకు గురుగారు ఎప్పుడూ చెప్తూ ఉంటారు. అమ్మని ఎన్ని మార్లు ధ్యానిస్తూ ఉంటామో ఆ రూప ధ్యానం వల్ల మనలో ఉన్న దుష్టత్వం నశించి మనకి మోక్షానికి చేరువ అవుతాం. పావనమైన ఆ అమ్మ దివ్య విగ్రహం గురించి రూపవర్ణాన్ని శివరాణి గారు చెప్తారు మనకి. శివరాణి గారు
నమస్కారం అండి. గురువే నమః. ఈ వాసిన్యాది వాగ్దేవతలు చెప్పిన నామాలు పావనాకృతి, అనేక కోటి బ్రహ్మాండ జనని, దివ్య విగ్రహ, ఈ మూడు నాకు వచ్చాయండి. ఈ శైలజ గారు పరతత్వ నామాలు చెప్పారండి. అవి పరతత్వ నామాలు చెప్తే దాని తర్వాత వాగేశ్వరీదేవి చైతన్యతోటి ఆ పరతత్వ నామాలు పవిత్రమైన దివ్య రూప విగ్రహం ధరించింది. ఆ విగ్రహం సర్వవ్యాపకత్వం కలిగిన పవిత్రమైన ఆకృతి. ఆ ఆకారం పావనాకృతి. ఆ దివ్య విరాట్ విగ్రహం నుండి అనేక కోటి బ్రహ్మాండాలకు, గ్రహాలకు, నక్షత్రాలకు, జ్యోతులకు జ్యోతి అయి ప్రకాశిస్తున్నది తల్లి. పరమేశ్వరి విశ్వ నిర్మాణమునకు జనని. మన ఋషులు అంతుపట్టుని బ్రహ్మాండాన్ని అనేక అమ్మయ్య కీలకం అని దర్శించారు. చతుర్దశ భువనాలను కలిపితే ఒక బ్రహ్మాండం. అలా అనేక కోటి బ్రహ్మాండాలకు జనని అమ్మ. వైశంపాయనుడు అంటాడు అది సహస్ర సూర్యతయా అంటారు. ఆదిపట్ల నారాయణ దాస్ గారు తల్లి వెంకిలు అంటారు బ్రహ్మాండ జనని అంటే అర్థం ఈ నింగి నేలలు కన్న ముత్తవ్వ అంటారు. ఇక దివ్య అంటే జ్యోతిర్మయమైన స్వరూపం. అమ్మవారి జన్మ కర్మలు దివ్యములు. విగ్రహం అంటే భగవంతుడి తత్వాన్ని విశేషంగా గ్రహించినది విగ్రహం. మనం ఎలాంటి విగ్రహాలను ఆరాధిస్తే మళ్ళీ జన్మ ఎత్తమో అలాంటి దివ్య విగ్రహాన్ని మనం ఆరాధించాలి. అసలు అమ్మ దివ్య విగ్రహం ఎందుకు ధరిస్తుంది అంటే పవిత్రానాయ సాధునాం వినాశాయ చతుష్పుషాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగ యుగే అని, సాధుజనులను రక్షించుటకు, దుష్టులను శిక్షించుటకు, ధర్మాన్ని స్థాపించుట కొరకు అవతరిస్తానని కృష్ణ పరమాత్మ భగవద్గీతలో అంటారు కదా, అలాగే అమ్మవారు కూడా ధర్మ రక్షణకు, దుష్ట శిక్షణకు దివ్య విగ్రహం ధరిస్తుంది. ఎవరు అమ్మ దివ్య విగ్రహాన్ని ధ్యానిస్తారో వారి దుష్టత్వాన్ని నాశనం చేసి శిష్టత్వాన్ని రక్షిస్తుంది. యుగే యుగే అంటే మాటి మాటికి ఎన్ని మార్లు మనం అమ్మవారిని ధ్యానిస్తే అన్ని మార్లు మనల్ని రక్షించి మోక్ష ధర్మంలో నిలబెడుతుంది అని అర్థం. ఆకృతి అనే శబ్దానికే శాస్త్రార్థం ఉంది. అమ్మ లీలలు, రూపం, నామం, అమ్మ ఆకృతులను ఆకృతి అంటారు. ఆకృతుల లక్షణం పావనం, పవిత్రం. అమ్మ మంత్రం, యంత్రం, తంత్రం, విగ్రహ రూపాలు ఇవన్నీ కూడా పావనములు. ఇక ఈ యాజ్ఞవల్క్య స్మృతిలో అసలు శరీరం, జీవుడు, బుద్ధి పవిత్రం చేసుకున్నటకు మూడు పద్ధతులను ఇచ్చారండి యాజ్ఞవల్క్య స్మృతిలో. శాస్త్ర నియమాలతో చేయి తపస్సు వల్ల, విద్యల వల్ల శరీరం, ప్రాణం పవిత్రమవుతుంది. అలాగే బుద్ధి, బుద్ధి భగవతత్వాన్ని ఆలోచన చేయడం వల్ల బుద్ధి, మనస్సు శుద్ధమవుతాయి. జీవుడు ఎలా శుద్ధి అవుతాడంటే నేను ఈశ్వరుడికి వేరు కాను అనే జ్ఞానం కలిగినప్పుడు జీవుడు శుద్ధి అవుతాడు. ఈ మూడు పద్ధతులు చెప్పింది యాజ్ఞవల్క్య స్మృతిలో. మన భౌతిక దేహాన్ని శుద్ధి చేసే విద్యలు, తపస్సులు, అమ్మ యొక్క రూపములు. మన ఆలోచనలను శుద్ధి చేసే జ్ఞానం జీవుడు, పరమాత్మ ఒక్కటే అనే అభేద జ్ఞానం పావనాకృతి. పవిత్రానంచ పవిత్రమ్యో మంగళానంచ మంగళం. మన శరీరం పావనం చేసుకున్నటకు ఎన్నో ఆచారములు, సంస్కారములు పెట్టారు మన పెద్దలు. మనల్ని పవిత్రం చేసుకున్నటకై పవిత్రమైన ఆకారము, పవిత్రమునిచ్చే పవిత్రతనిచ్చే ఆకారము ధరించింది అమ్మ. ఆ ఆకారాన్ని ధ్యానిస్తే పవిత్రులమవుతాము. అమ్మ మంగళారాధ్య, మంగళం మంగళం. అందుకు మనం ఎక్కడ ఒక ఎప్పుడైనా మనం ఎక్కడైనా వెళ్ళినప్పుడు కానీ ఆలయాల్లో కానీ వేరే స్థలాల్లో కానీ మనకు అపవిత్రం అనిపిస్తే వెంటనే పవిత్రమైన అమ్మని తలుచుకోవాలి. అప్పుడు మనం పావనలం అవుతాం, ఆ ప్రదేశం కూడా పవిత్రం అవుతుంది. సర్వం శ్రీ గురుచరణారవింద అర్పణమస్తు, స్వస్తి.
చాలా బాగా చెప్పారు శివరాణి గారు. పావనత్వం గురించి ఆ దివ్య విగ్రహ రూపాన్ని కళ్ళ కట్టినట్టుగా వివరించారు. తర్వాత మనం ఆరాధించే విగ్రహాలయందు పరమాత్మను దృష్టి పెంచుకోవాలని, స్థూల సూక్ష్మ కారణ దేహాల ఈ త్రయనాశనాన్ని చేయించి కైవల్య పదం ఇచ్చేదే అమ్మతత్వం అని గురువుగారు అడుగడుగున వివరిస్తూ ఉన్నారు. ఇంకా వాగీశ్వరి విద్య గురించి శాంతి ఆకెళ్ళ గారు వివరిస్తారు. శాంతి గారు చెప్పండి.
శ్రీ గురుభ్యో నమ, శ్రీ మాత్రే నమ. నేను ఇవాళ చెప్పబోయే నామాలు క్లీంకారి, కేవల, గుహ్య, కైవల్య పదదాయిని, త్రిపుర, త్రిజగద్వంద్య, త్రిమూర్తి, త్రిదక్షేశ్వరి, త్రక్షరి. ఇప్పుడు మొదలుపెట్టే నామాలు క్లీంకారి, కేవల, గుహ్య, కైవల్య పదదాయిని. ఇవి చాలా విశిష్టమైన నామం. ఇది గ్రహించే శక్తిని మనకు ప్రసాదించమని అమ్మవారికి నమస్కరించి ఈ దివ్య నామాల్లోకి ప్రవేశిద్దాం. ఇక్కడి నుంచి వాగీశ్వరి విద్య అనేది విద్య ప్రారంభం అవుతుంది. ముందుగా క్లీంకారి, ఇది అమ్మవారి స్వరూపం. ఇది బాలామంత్రంలో నడుము ఉంటుంది మరియు చండీ మంత్రంలోనూ ఉంటుంది. అమ్మవారి మంత్రాలు అన్నిటిలోనూ ఉంటుంది. ఇది మోక్షకారక బీజం. దీనిలో రాధాకృష్ణ తత్వము, లక్ష్మీనారాయణ తత్వము ఉంటుంది. క్లీంకారాన్ని మన్మథ బీజం అంటారు. క్లీం అంటే ఆకర్షణ. ఆకర్షణ శక్తే అమ్మవారు. ప్రపంచాన్ని పట్టి నడిపే అమ్మవారి శక్తియే క్లీంకారి. అనేక కోటి బ్రహ్మాండ జనని దివ్య విగ్రహ, ఈ జగత్తుని పట్టి నడిపే శక్తి కనుక క్లీంకారి. పట్టి నడిపే శక్తి కేవల. కేవల అంటే అందరిలోనూ ఉంటూ ఆ తల్లి కేవలంగా ఎలా ఉంటుంది అంటే ఆవిడ గుహ్య అంటే కనపడకుండా రహస్యంగా ఉంది. ఎంత గుహ్యంగా ఉంది అంటే పాలలో వెన్నవలే, నువ్వుల్లో నూనెవలే ఉంది. ఈ గుహ్య కేవల్ని పట్టుకుంటే కైవల్యం పొందొచ్చు అని చెప్పారు గురుగారు. క్లీంకారి, కేవల, గుహ్య, కైవల్య పదదాయిని. క్లీం అంటే దీనికి ఇంకో అర్థం చెప్పారు. క్లీం అంటే లాగునది. క్లీంకారి అంటే లోపలికి లాగేస్తారు. క్లీం బీజం వశీకరణం చేస్తుంది. క్లీంకారము నిన్ను అంతర్ముఖుణ్ణి చేస్తుంది. నీవు అంతర్ముఖుడు అయ్యాక కేవలతత్వము అర్థమవుతుంది. కనుక క్లీంకారం జపం ఇచ్చే ప్రయోజనం ఏమిటి అంటే నిన్ను అంతర్ముఖుణ్ణి చేసి నీలో కేవలంగా, గుహ్యంగా ఉన్న ఈశ్వరతత్వాన్ని అవగాహన చేయించి ఈ ఈశ్వరతత్వము తాదాత్మ్యం చెందించి కైవల్యపదం ఇస్తుంది. ఇది అమ్మవారి యొక్క త్రికూటంలో మధ్యకూటం. కేవల మరొక అర్థం. క్లీన్ కారుల్లో కేవల్ని పట్టుకో, కేవల అంటే ఎవరు, క్లీమ్ అంటే ఏమిటి, క్లీమ్ అంటే కళ, ఈమ్ అకారం, ఆ నుండి అహా వరకు శక్తి అక్షరాలు, కకారం నుంచి శివాక్షరాలు రెండూ కలిపితే శివశక్తి మహాత్మికం, మాతృకా వర్ణరూపి. క్లీన్ లో అచ్చు ఏది, ఈమ్, కళ అంటే పార్ట్, అందులోంచి కళను తీసి ఈమ్ ని పట్టుకో, ఈమ్ అంటే కేవల. ఇది క్లీమ్ లో ఎలా ఉంది అంటే గుహ్యంగా ఉంది. ఆ ఈమ్ అనే శక్తిని గ్రహించగలిగితే అదే కైవల్య పరదాయిని, దీనికే కామకళారూప అంటారు. ఆ ఈంకారమే, ఈంకారము గుప్తప్రదము. ఇది ఏ ఇది ఏది చేసినా ఈమ్ని మర్చిపోకూడదు. గుహ్య అంటే గుహ ఎందు ఉన్నది, పంచకోశాల్లో ఉన్నదే గుహ, పంచకోశాంతర స్థిత గుహ్య. గుహ్య శాస్త్రం అంటే ఉపనిషత్తుల ద్వారా ప్రతిపాదించబడే తత్వం, అది కైవల్య పదము ఇచ్చినది. అమ్మవారిని ఆశ్రయిస్తే ఆవిడే కైవల్య పదమును ఇస్తుంది. ప్రారంభానుభవంలో స్థూలదేహాన్ని పోగొట్టి సత్యప్రసాదాన్ని తెలుసుకోవడం వల్ల క్రమంగా సూక్ష్మదేహాన్ని పోగొడుతుంది, తరువాత క్రమంగా పూర్ణభావాన్ని పొందుతావు, అప్పుడు కారణదేహాన్ని పోగొడుతుంది. ఆ విధంగా శరీరత్రయాన్ని నశింపజేసి కైవల్యాన్ని ఇస్తుంది. కనుక కైవల్య పదదాయిని, ఇదే కైవల్య పదదాయిని యొక్క అర్థం. త్రిపుర త్రిజగద్వంద్య త్రిమూర్తి త్రిదశేశ్వరి, అమ్మవారి పేరే త్రిపుర. త్రిపుర సుందరి, త్రిపుర భైరవి, ఈ రెండు అమ్మవారే. ఈ రెండు రూపాలు మనల్ని, ఈ లోకాల్ని కాపాడాలి. త్రిపుర అంటే సుందరి, సుందరియా భైరవియా రెండూ అయి రెండూ కానిది అంటే అదే ఆవిడ. త్రిపుర నామ వివేచనం ఒక యోగం, నామాల్ని విచారణ చేయడమే ఒక పెద్ద పారాయణం. త్రిపుర అనే శబ్దానికి అర్థము దేహం నాత్రి త్రయం ఎవరు, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు, వేదములు మూడు, ఋక్ యజు సామవేదములు, అగ్నులు మూడు, గార్హపత్యాగ్ని, ఆవగ్ని, దక్షిణాగ్ని, శక్తులు మూడు, ఇచ్ఛాశక్తి, జ్ఞానాశక్తి, క్రియాశక్తి, స్వరాలు మూడు, ఉదాత్త, అనుదాత్త, స్వరిత, లోకాలు మూడు, స్వర్గ, మత్స్య, పాతాళాలు, పుష్కరాలు మూడు, గంగా, యమున, సరస్వతి, బ్రహ్మవర్ణాలు మూడు, అకార, ఉకార, మకారాలు. ఈ మూడు ఒక్కరే అవి తెలుసుకుంటే ఆ ఏకత్వ స్థితి లభిస్తుంది. ఈ మూడు ఎవరి కంట్రోల్లో ఉన్నాయో, ఆ మూడు ఎవరో, ఆవిడే త్రిపుర. కనుక అమ్మవారు ముందు చెప్పినవన్నీ ఆవిడే. నీ లోపల మూడు నాడులే ఆవిడ. నీ లోపల మూడు ఉన్నాయి, మనస్సు, బుద్ధి, చిత్తం. ఈ మూడిట్లో వ్యాపించి ఉన్నదే త్రిపురాదేవి. మనము చూసే లోకాలు మూడు, కాలాలు మూడు, అవస్థలు మూడు, మూడు చోట్ల ఎందు ఉన్న ఏక చైతన్యం త్రిపుర. త్రిపురాలకి సౌందర్యం ఇచ్చే తల్లి త్రిపుర సుందరి. ఎంత గొప్పదండి ఆవిడ, అందుకే మహాత్రిపుర సుందరి. త్రిపుర శబ్దానికి మరొక అర్థం, పుర అనే నామానికి చోటు అని అర్థం. త్రిపురము ముందు అమ్మవారి, అమ్మవారు ఉంది, త్రిపురంలోనూ ఉంది, త్రిపురం తర్వాత ఉంది. త్రిజగద్వంద ముల్లోకాల వాళ్ళు నమస్కరిస్తున్నారు ఈ తల్లిని, ఆవిడే. త్రిమూర్తి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు ఆవిడే, సరస్వతి లక్ష్మీ దుర్గలు అవి ఆవిడే. ఆవిడే త్రిదశేశ్వరి అంటే దేవతలందరికీ నాయకురాలు, దేవతలకి ఈశ్వరి కనుక త్రిదశేశ్వరి. మూడు దశలకి ఈవిడే ఈశ్వరి, జాగ్రత్త, స్వప్న, సుషుప్తులకి ఈవిడే ఈశ్వరి, అన్ని దశలకి ఈవిడే నాయకురాలు. అలాంటి తల్లి త్యక్షరి అంటే మూడు అక్షరాల తల్లి. త్యక్షరి ఓంకార రూపిణి, బాలామంత్రం త్యక్షరి, బాలా త్రిపుర సుందరి త్యక్షరి. త్యక్షరి అంటే మూడు కూటాల రూపంలో ఉన్న శ్రీ విద్యాది దేవత అని దీని యొక్క భావన. త్యక్షరి అంటే శ్రీ విద్య, త్రిపురా విద్యకి త్యక్షరి అని పేరు. బాల, శుద్ధ విద్య, పంచదశి లేదా షోడశి ఇవన్నీ త్యక్షరిగా చెప్పబడుతున్నాయి. అటువంటి త్యక్షరి అయిన అమ్మవారికి నమస్కారం చేసుకుందాం. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.
ధన్యవాదాలు శాంతి గారు, చాలా చక్కగా వివరించారు క్లీంకారి అమ్మవారి బీజరూప తత్వాన్ని గురించి, తర్వాత వాగేశ్వరి విద్య గురించి, తర్వాత భారతదేశం నుండి శ్రీలత గారు. ఇక్కడ గంధం అంటే వ్యాపించడం అని, దివ్య గంధం అంటే అలౌకికమైనదని, అదే అమ్మవారి కాలుతూ ఉంటారు వసన్యాది వాగ్దేవతలు అని చెప్పారు గురువు గారు. తర్వాత ఉమానామం గురించి చెప్తూ, ఎప్పుడైనా తెలిసి తెలియక లలితానామ పఠనంలో ఏవైనా దోషాలు దొర్లితే కనుక 10 సార్లు శ్రీ ఉమాయే నమః అన్న నామాన్ని జపిస్తూ ఉంటే ఆ దోషాలు పోతాయి అని వివరించారు. ఈ ఉమా శైలేంద్ర తనయ తత్వాన్ని గురించి శ్రీలత గారు వివరిస్తారు. చెప్పండి శ్రీలత గారు.
శ్రీ గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః, శ్రీ వల్లభా సమేత మహాగణాధిపతియే నమః.
చింతామణి గృహమున కొలువైన త్రిపుర సుందరి అనంత కళ్యాణ గుణముల శోభిల్లు ఆదిపరాశక్తి పాపిట సింధూరము దిత్తి కిరణములు వెదజల్లు సర్వమంగళ సువాసినులుగా దీవించదగు నిన్ను ధ్యానించినంతనే. అమ్మా, దివ్యగంధములు ధరించి పరిమళముగా వ్యాపింపజేసే దివ్య సుగుణములు కలిగి ఉన్నావమ్మా. నీ పాపిటి సింధూరమును ధ్యానించినంతనే అంధకారం పోగొట్టి జ్ఞానమును నింపెదవు తల్లి. రహస్య నామమే నీదు ఉమానామము, సర్వదోష నివారణ మంత్రమే నీదు ఈ నామము, ప్రణవమై మోక్షమునిచ్చు పరమ పుణ్యనామము, భక్తి ముక్తి ప్రదాయకము ఈశ్వరారాధనా భావము.
మనకి ఈ మధ్య గురుగారు శ్రీ రమణుల వారి గురించి చెప్తున్నప్పుడు వారికి రమణుల వారికి అత్యంత ముఖ్యమైన శ్రీ కావ్యకంఠ గణపతి ముని గారు ఉమా సహస్ర నామాన్ని రచించారు అని చెప్పారు. పార్వతిగా పుట్టి తపస్సుకి బయలుదేరుతుండగా తల్లి మేనాదేవిని ఆశీర్వదించమనగా మా అంది ఆవిడ తల్లి. అంటే అంటే అని, వద్దు అని, అదే నా నామం అని అమ్మ పలికింది. ఈ నామము వేదముల్లో ఉంది. ఉత్తమమైన చిత్తవృత్తిని ఉమా అంటారు. పరమాత్మ కోసం చేసే చింతన, ధ్యానము, ధ్యాస ఇవన్నీ ఉత్తమమైన చిత్తవృత్తులు. విషయమును త్యజించి విశ్వేశ్వరునే భరించి వెళ్ళు చిత్తవృత్తి పేరు ఉమా. ఉత్కృష్టమైన భగవద్ అనుభవం ఉమా. సహస్రారంలో ప్రకాశించే షోడశీకళ ఉమా. పరమేశ్వరుని ఇచ్ఛాశక్తి ఉమా. పర్వతరాజ పుత్రి. ఓంకార శక్తి ఉమా. ఉమానామము భక్తి ముక్తి ప్రదాయకం. పర్వతరాజపుత్రి అయిన ఈవిడే గౌరీ, తేట తెల్లని తల్లి. అమ్మ ప్రకాశ స్వరూపిణి, జ్ఞానస్వరూపిణి, బ్రహ్మ విద్యాస్వరూపిణి, శబ్దబ్రహ్మ స్వరూపిణి. అక్షర విద్యని గానం చేస్తే అది గాంధర్వము. ఆ గానంతో సేవింపబడే తల్లి గంధర్వ సేవిత. విశ్వమునే నీలో దాచుకునగా స్వర్ణాది ధాతువులను గర్భమున దాల్చి శుభములనిచ్చడి మంత్రములు కలిగి వరములనిచ్చడి వాగదీశ్వరివమ్మ. విశ్వమునంతటినీ నీలో దాచుకొని విశ్వము లోపల ఉంటూ స్వర్ణరజత ధాతువులన్నీ గర్భమున ధరించి శుభములనిచ్చడి మంత్రములు కలిగి వేదాంత విద్య అనే స్వర్ణము గర్భమున దాల్చావమ్మా. నిన్ను ఆరాధిస్తే వరములన్నీ ప్రసాదిస్తావమ్మా వరదాయిని. వాక్కులకు అధిష్టానం నీవేనమ్మా వాగదీశ్వరి. సర్వం శ్రీ కామాక్షి పర్వతయుక్తాచరణారంగా
చాలా బాగా చెప్పారు శ్రీలత గారు.
వినిపిస్తుంది?
బాగుంది. వినబడుతుందండి? రమణ తత్వం గురించి గురువుగారిని మళ్ళీ మననం చేశారు. అమ్మవారి తత్వాన్ని, ఉమాదేవి యొక్క వైభవాన్ని కూడా. ధన్యవాదాలు. కొమ్మలు వేరైనా పండు ఒకటే అన్నట్టు ఉపనిషత్తులు వేరైనా చెప్పే వేదాంతం ఒకటే. అన్నిట్లో కనిపించే రసస్వరూపం ఈ తల్లి. అందుకనే ఈవిడిని సర్వ వేదాంత అని చెప్పారు. ఈ వేదాంత తత్వాన్ని గురించి మనకి రాజేశ్వరి ఎమ్ గారు మాట్లాడతారు. రాజేశ్వరి గారు చెప్పండి.
జయ 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 శాంభవీ, జయ 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 శ్రీకరీ, ఇది శ్రీమద్ లలితా సహసం. షణ్ముఖ వాగ్వైభవకృత గురుభ్యో నమః మురళీరవ అపర్ణామృతం జయ 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 శాంభవీ శివాయ గురువే నమః శ్రీమాత్రే నమః శ్రీవిష్ణు రూపాయ నమ శివాయ గురుగారికి పాదాభివందనములు గురుభ్యో నమః విద్యార్థులందరికీ శుభాభినందనలు సృష్టి స్థితి లయాత్మకము సర్వ జగత్కార్యాన్ని నిర్వహించే మహాశక్తిని జగన్మాతృ భావనతో ఆరాధించే భవ్య సాంప్రదాయం మనది లలితా సహస్రనామ శాస్త్రం ఒక కల్పవృక్షం రత్నాల పెట్టె ఆ రత్నాల పెట్టెలోని 440వ నామం వాగదీశ్వరి పరా పశ్యంతి మధ్యమ వైఖరి రూపాల్లో వాగ్దేవతగా ఉన్న అమ్మ వాగదీశ్వరి బ్రహ్మ విద్యా రూపిణి అయిన లలితాంబ జ్ఞానానికి మాత్రమే దొరుకుతుంది ఇక్కడ గురువుగారి కేనోపనిషత్తులో పరిప్రశ్న గురించి ప్రస్తావించారు ఈ ఉపనిషత్తు కేనా అంటే దేని వలన అంతా ఎవరిచే శరీరం మనసు ప్రాణం ఎవరి వలన పనిచేస్తున్నాయి అని మొదలవుతుంది అందుకనే కేనోపనిషత్తు అని గురువుగారు చెప్పారు నిరంతరం బ్రహ్మం గురించి ఆలోచన చేసే బ్రహ్మవాదులకు వారి జ్ఞానయోగంలో ఈశ్వర శక్తి గోచరించింది నేను బ్రహ్మంని అని బ్రహ్మ విద్య చెప్పింది భగవద్ జ్ఞానం తనంత తాను ప్రకటించబడాలి బ్రహ్మ విద్య స్వరూపుణైన అమ్మ జ్ఞానం ద్వారా పొందగలగాలి తరువాత నాము జ్ఞానగమ్య అపరిచ్ఛేద్య జ్ఞానద జ్ఞాన విగ్రహ అపరిచ్ఛేద్య అంటే కొలత లేనిది పరిమితి లేనిది జ్ఞానగమ్యమైన బ్రహ్మ విద్య అపరిచ్ఛేద్య అమ్మ సర్వవ్యాపిని జ్ఞానం ఇస్తుంది కాబట్టి జ్ఞానద అమ్మే జ్ఞానం జ్ఞానానికి సాకారు రూపం ఎంబోడిమెంట్ ఆఫ్ నాలెడ్జ్ అన్నారు గురువుగారు అందుకే జ్ఞాన విగ్రహ శ్రీ విద్యయే జ్ఞానం యొక్క స్వరూపము శ్రీ విద్యాది దేవత బ్రహ్మ విద్యను అనుగ్రహిస్తుంది తరువాత సర్వ వేదాంత సంవేద్య సత్యానంద స్వరూపిణి లోపాముద్రార్చిత సర్వ వేదాంతములందు స్పష్టముగా జ్ఞానద జ్ఞాన విగ్రహ అయిన తల్లి దొరుకుతుంది నీ స్వస్వరూపమైన సత్యానందం పొందే శాస్త్రమే వేదాంతం అమ్మ స్వరూపం అఖండ సచ్చిదానంద స్వరూపిణి అందరిలో ఆత్మరూపంగా ప్రకాశిస్తున్న రసస్వరూపిణి ఆ స్థితికి చేరుకున్నప్పుడు పూజలు ముద్రలు మొదలైనవి లుప్తం అయిన పరిస్థితి అదే లోపాముద్రార్చిత ఇది తాత్వికార్థం అమ్మవారి భక్తులు మనువు చంద్రుడు పులోమజార్చిత మొదలైన వారు మంత్రద్రష్టలు మంత్రాన్ని మన వరకు వ్యాప్తి చేసిన వారు అమ్మ మంత్రంలో మంత్రద్రష్టలలో లోపాముద్ర ఒకరు శ్రీ విద్యలో ఇది లోపాముద్ర విద్య అకారంతో ప్రారంభమవుతుంది అగస్త్య మహర్షి భార్య లోపాముద్ర ఈమె ఒక ఋషిక హయగ్రీవ స్వామి అగస్త్యునికి లలితా సహస్రం బోధించినప్పుడు లోపాముద్రపతి అని సంబోధించారు సాక్షాత్ జగదంబయే లోపాముద్రకి మంత్రం ఇచ్చారు లలితా సహస్రంలో లోపాముద్రార్చిత అన్న తన పేరుతో అమ్మ నామం ఆవిడకి అమ్మపై భక్తి అనన్యం అగస్త్య లోపాముద్ర దంపతులు గురువులు ఈ స్తోత్రంకి తర్వాత నామం లీలాక్లుప్త బ్రహ్మాండ మండల అమ్మ లీలగా బ్రహ్మాండ మండలాన్ని చక్కగా కుదురుగా నడిపిస్తుంది లీల అంటే అర్థం తెలియనిది భగవంతుడు ఉన్నతుడు ఆయన లీలలు మనకి ఎలా అర్థం అవుతాయి ఈశ్వర కృత్యాలు మన బుద్ధికి అందవు అమ్మ అనాయసంగా చేస్తుంది మనకి అర్థం కాని మహాయాసం గురువుగారి చమత్కార భాషను ఇక్కడ తర్వాత నామం అదృశ్య దృశ్యరహిత విజ్ఞాత్రి వేద్యవర్జిత సంపూర్ణ ఉపనిషత్ సారం వివరిస్తున్నారు నామరూపాలు దృశ్యాలు కనబడనిది చైతన్యం అది అదృశ్యం దాని స్వరూపం అస్థి భాతి ప్రియం అంటే సత్ చిత్ ఆనందం ఇది అదృశ్యం అంటే దృశ్యం జడం దృక్కు చైతన్యం అది తెలియాలంటే నామరూపాలకు అతీతంగా చూడగలగాలి నామరూపాలు తీసి చూస్తే అస్థి భాతి ప్రియం కనబడుతుంది ఇదే చిన్ముద్ర అంటే అదే విజ్ఞాత్రి అది లోపల ఉండడం వల్ల తెలుసుకోగలుగుతున్నాం కానీ చైతన్యానికి ఏదీ తెలుసుకోవాల్సిన అవసరం లేదు అదే వేద్యవర్జిత యోగిని యోగదా యోగ్య యోగానంద యుగంధర వివరణ గురువుగారు అత్యద్భుతంగా వివరించారు యోగిని అంటే జ్ఞానంతో పరిపూర్ణురాలు యోగదా అంటే యోగములు ఇచ్చినది యోగ్య అంటే పొందవలసింది యోగిని అంటే పరిపూర్ణ జ్ఞానరూపిణి ఆ జ్ఞానాన్ని భక్తులకు ఇస్తుంది కాబట్టి యోగద అనుభవించే జీవుడు అనుభవింపబడేది పదార్థం రెండిటికీ కలిపే చైతన్య శక్తి యోగద ఇది మొదటి అర్థంగా చెప్పారు గురువుగారు రెండవ అర్థం కర్మఫల ప్రదాత అమ్మ కర్మఫలమే యోగం అది ఇచ్చినది యోగద కర్మఫలాలను అనుభవించే శక్తి జీవుడికి ఇస్తుంది యోగినిగా
ఆ ఫలరూపంలో ఉన్న అనేక విషయాలు యోగ్య. ఆ యోగం వల్ల కలిగే ఆనందం అమ్మే, అది యోగానంద. మనం అనుభవించే వస్తువులలో అవసర రూపంలో ఉన్నది అమ్మవారే, అనుభవ చైతన్యం అమ్మవారే, ఈ రెండింటినీ కలిపిన యోగం కూడా అమ్మే. అంటే మూడు అమ్మవారైనప్పుడు త్రిపుటి ఏకత్వం జరిగింది. మూడో అర్థం, ఎవరు తరించడానికి ఏ యోగమో ఆ తెల్లే ఇస్తుంది. భక్తి యోగమో రాజయోగమో ఏ యోగమైనా అర్హత బట్టి ఆ తెల్లే ఇస్తుంది. ఇదే దదామి బుద్ధి యోగతం అన్న యోగక్షేమం వహామ్యహం అని చెప్పడంలో విశేషం. తర్వాత అర్థం, అమ్మవారికి శ్రీ విద్యలో యోగిని రూపిణి అన్న ప్రసిద్ధమైన పేరు ఉంది. అమ్మవారి ఉపాసన అంటే యోగిని ఉపాసనే. అమ్మ మాతృక వర్ణరూపిణి, అక్షరాలన్నీ అమ్మరూపాలే. అకారం నుండి చా వరకు ఉన్న అక్షర దేవతల రూపంలో షట్చక్రాల్లో అమ్మ ఏడుగురు దాత యోగినిలుగా ఉంటుంది. డాకిని, రాకిని, లాకిని, కాకిని, సాకిని, హాకిని, యాకిని నామాలతో ధాతురూపాలలో వ్యవహరిస్తున్న తల్లి యోగిని. ఆఖరి అర్థం శ్రీ విద్యాపరంగా, శ్రీ విద్య యోగిని విద్య. శ్రీచక్రంలో యోగినిలు గురువుగారు అద్భుతంగా వివరించారు. త్రైలోక్య మోహన చక్రంలో 28 మంది దేవతలు, అక్కడ యోగినీల పేర్లు ప్రకట యోగినీలు. షోడశి ఆవరణంలో సర్వాంశ పరిపూరక చక్రం 16 మంది దేవతలు గుప్త యోగినీలు. అష్టదళ పద్మం సర్వ సంక్షోభిణీ చక్రం 8 దేవతలు గుప్తతల యోగినీలు. 14 త్రికోణాలు సర్వ సౌభాగ్యదాయక చక్రం 14 మంది దేవతలు సాంప్రదాయ యోగినీలు. బహిర్దశ ఆవరణలో కులయోగినీలు. తర్వాత కులోత్తర యోగినీలు, విగర్భ యోగినీలు, రహస్య యోగినీలు, అతిరహస్య యోగినీలు త్రికోణం వరకు వచ్చాం. బిందువు దగ్గర ఉన్న చక్రేశ్వరైన మహాత్రిపుర సుందరి పేరు పరాపర అతిరహస్య యోగిని. శ్రీచక్రావరణంలో ఉన్న యోగీలు అందరూ అమ్మరూపాలే. మొత్తం కలుపుకుంటే శ్రీచక్రాది దేవత అయిన బాలాత్రిపుర సుందరి యోగిని. శ్రీచక్రారాధన చేసిన వారికి అమ్మ అన్ని యోగాలు ఇస్తుంది, అందుకని యోగద. కానీ పొందవలసింది అమ్మతత్వం, అదే యోగ్య. ఆ ఆనందమే యోగానంద. శ్రీచక్రము యుగము అంటే జంట, శివశక్తేకాత్మకం. యుగమును ధరించింది అంటే యుగంధర. కామకామేశ్వరి మహిమ, కామకామేశ్వరి మయం అయిన ఆ బిందువు దగ్గర కనబడ్డ తల్లే యుగంధర. శ్రీచక్రం శివశక్తుల మయం. యోగిని నుంచి యుగంధర వరకు గట్టి నామాలు, అందుకనే ఇంత వివరణ ఇచ్చారు గురువుగారు. సర్వం శ్రీ గురు చరణారవిందార్పణమస్తు. స్వస్తి.
రాజేశ్వరి గారు చాలా చక్కగా వివరించారు యోగిని విద్యను అంతా కూడా. ధన్యవాదాలండి. లోకయాత్రని మనం చేసేటప్పుడు అమ్మా నీ ప్రేమ కోసం, నిన్ను బంధడం కోసం చేస్తున్నాను అంటే లోకయాత్ర జీవుణ్ణి బంధించదు. ఇక్కడ గురువు గారు రామకృష్ణ పరమహంస నిద్రపోయే ముందు భగవద్ నామస్మరణ చేస్తూ నిద్రలోకి వెళుతూ నిద్రలోంచి బాహ్యంలోకి వచ్చేటప్పుడు భగవంతుణ్ణి అనుకుంటూ లేస్తే నిద్ర అంతా జ్ఞాన సమాధి కింద లెక్క వేస్తారు అని చెప్పారు. రామకృష్ణ పరమహంస గురించి మళ్ళీ మన గురువు గారి ద్వారా వినే భాగ్యం మనకి రేపు అందరికి మళ్ళీ కలుగుతూ ఉంది. ఇప్పుడు చివరిగా అపర్ణ గారు ఈ మురళికి మాట్లాడే వాళ్ళలో అపర్ణ గారు చివరిగా మాట్లాడతారు. అమ్మవారి ధ్యానాన్ని గురించి, అద్వైత సారాన్ని గురించి, ఆ ఉన్న నామాలన్నింటినీ వివరించండి అపర్ణ గారు.
నమస్కారం అండి. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి స్వరూపిణ్యే నమః. ఇచ్ఛాశక్తి జ్ఞానశక్తి క్రియాశక్తి ఈ మూడు శక్తులు విడివిడి శక్తులు కావు, మూడు కలిపితేనే అమ్మవారు. ఈ సృష్టిని చేయాలని పరమేశ్వరుడు సంకల్పించుకున్నప్పుడు అది ఇచ్ఛాశక్తి. సృష్టిని ఎలా చేయాలనే జ్ఞానం పరమాత్మకి సహజంగా ఉన్నది, అది జ్ఞానశక్తి. సృష్టిని చేయగలగడమే క్రియాశక్తి. శ్రీచక్రంలో బిందువు తర్వాత త్రికోణావరణ ఇచ్ఛాశక్తి, ఇచ్ఛా జ్ఞాన క్రియాశక్తులకి ఇది ప్రతీకము. త్రికోణము శక్తి రూపమైతే బిందు రూపము శివశక్తి ఐక్య రూపము. త్రికోణములోని బిందువు పానవట్టములోని శివలింగము వలె కనిపిస్తుంది. శ్రీచక్రమైనా శివలింగమైనా మనకి శివశక్తుల ఐక్యమే చూపిస్తుందని గురువుగారు చెప్పారు. ఇక అమ్మ విగ్రహ రూపానికి వస్తే అమ్మ శిరస్సు నుంచి కంఠం వరకు ఇచ్ఛాశక్తి, కంఠము నుండి కటి వరకు జ్ఞానశక్తి, కటి నుండి పాదాల వరకు క్రియాశక్తిగా ధ్యానించాలి. ఇలా ధ్యానిస్తే మన సంకల్పాలన్నీ నెరవేరుతాయి. ఆ తర్వాత నామములు సర్వాధార, సుప్రతిష్ట, సదసద్రూప ధారిణి. సర్వాధార అనగా తల్లిని ఆధారం చేసుకునే సర్వ జగత్తు ఉన్నదని అర్థం. అమ్మవారు ఆధారము మాత్రమే కాదు, అమ్మవారే సర్వలోకానికి అధిష్టానము కూడా. సుప్రతిష్ట అంటే జగత్తు అంతా అమ్మలోనే ఉన్నది, అమ్మ అంతటా ఉన్నది అని అర్థం. అమ్మవారు ఈ జగత్తులో సత్ అసత్, అమ్మయే కారణము, అమ్మయే కార్యము, అమ్మయే సగుణ, అమ్మయే నిర్గుణ. కాబట్టి అమ్మ నామము సదసద్రూప ధారిణి. ఆ తర్వాత అష్టమూర్తి నామము. జగత్తు అంతా ఎనిమిదింటితో నిండి ఉన్నది. భూమి, నీరు, అగ్ని, వాయువు, ఆకాశము, సూర్యుడు, చంద్రుడు, క్షేత్రజ్ఞుడు. ఈ ఎనిమిది పరమేశ్వరుడి స్వరూపాలుగా మనం చూడగలగాలి. అదే అష్టమూర్తి ఆరాధన. శివుడు అమ్మవారు వేరు కాదు కాబట్టి ఈ ఎనిమిది రూపాలను అమ్మ రూపాలుగా కూడా మనము ఆరాధించవచ్చు. ధరణిమయీం, తరణిమయీం, పవనమయీం, గగనమయీం, గగన దహన హోత్రుమయీం, అంబుమయీం, ఇందుమయీం, అంబానుకంప ఆదిమా మీక్షే అని మూక కవి అష్టమూర్తులు అమ్మవారి రూపాలే అని కీర్తించారు. శివుడు అష్టమూర్తి రూపాలు భవుడు, సర్వుడు, ఈశానుడు, పశుపతి, రుద్రుడు, ఉగ్రుడు, భీముడు, మహాదేవుడు. అలాగే ఈ అష్టమూర్తుల పత్నుల రూపాలు సుకేశి, సోమ, స్వాహ, పరశివ, అదితి, సువర్చల, దీక్ష, రోహిణి. ఇక అమ్మవారి అష్టమూర్తి రూపాలు శక్తి రహస్యంలో కూడా చెప్పబడ్డాయి. లక్ష్మి, మేధ, ధర, పుష్టి, గౌరీ, తుష్టి, ప్రభ, ధృతి. మూర్తులే కదా బ్రాహ్మి, మాహేశ్, ఆరాహి, ఐంద్రి, చాముండి, మహాలక్ష్మి. అలాగే శ్రీచక్రంలో కూడా అమ్మవారి అష్టమూర్తి రూపాలు ఉన్నాయి. అనంగ కుసుమ, అనంగ మేఖల, అనంగ మదన, అనంగ మదనాతుర, అనంగ రేఖ, అనంగ వేగిని, అనంగ అంకుశ, అనంగ మాలిని. వసిని ఆది వాగ్దేవతలు కూడా అష్టమూర్తులే. వసిని, కామేశ్వరి, మోదిని, విమల, అరుణ, జయిని, సర్వేశ్వరి, కౌలిని. ఇలా అమ్మ రూపాలు అనేకం, ఎన్నో ఎన్నెన్నో. అన్నిటికీ శిరసా వందనం. ఆ తర్వాతి నామము అజ. అజ అంటే పుట్టుకు లేనిది. సర్వ సృష్టి ఏ శక్తితో నడుస్తోందో ఆ శక్తి ఎప్పటిదో ఎవరు లెక్క కట్టలేము. అమ్మ అనాదిగా ఉన్నది. అమ్మ మాయారూపము, పరబ్రహ్మ స్వరూపిణి. జయత్రి అనగా జయశీల. జయము అమ్మవారి స్వభావము. అమ్మని పట్టుకున్న వారికి అపజయమే ఉండదు. మా అమ్మ అపరాజిత కదా. తన భక్తుల అజ్ఞానాన్ని పోగొట్టే జ్ఞానస్వరూపిణి. ఆ పైనామం లోకయాత్ర విధాయిని. ఈ నామం చాలా ఉత్కృష్టమైనదని గురువు గారు వివరించారు. జీవులందరము ఈ లోకంలో యాత్రలో ఉన్నాము. ఆ యాత్ర ఎలా సాగాలో నియంత్రించేది అమ్మవారు. ఎవరికి ఎప్పుడు ఎక్కడ ఏమి ఇవ్వాలో అమ్మకి తెలుసు. ఎప్పుడైనా ముందు ఏం జరగబోతోందో అని ఏమన్నా ఆందోళన కలిగితే లోకయాత్ర విధాయిని అయిన అమ్మవారిని తలుచుకుంటే అంతా అమ్మవారే చూసుకుంటుంది. ఇది మనకి అభయం. నిరంతరము ఎక్కడున్నా ఎలా ఉన్నా అమ్మనే మనం తలుచుకోవాలి. అలా జరగాలంటే మనకి అమ్మ అనుగ్రహం కావాలి. దానికి మనం ఎంతో సాధన చేయాలి. ప్రాతకాలం లేచిన వెంటనే మంచం పైనే మనసులో మూల మంత్రాలని తలుచుకోవాలి. పడుకునే ముందు అమ్మని ధ్యానించి మళ్ళీ నిద్ర లేచిన వెంటనే అమ్మని ధ్యానిస్తే నిద్రా సమయం అంతా ధ్యాన సమాధిగా లెక్కబడుతుందని రామకృష్ణ పరమహంస గారు చెప్పారు. పొద్దున్నే లేచిన వెంటనే ముందు శిరస్సుపై అమ్మవారిని గురుస్వరూపంగా ధ్యానించాలి. ఆ పైన మన శ్వాసలో కూడా అమ్మవారిని భావిస్తూ గురువు ఇచ్చిన మంత్రాన్ని స్మరించుకోవాలి. ఇలా అమ్మవారిని తలుచుకున్నాక యాత్ర మొదలు పెడుతున్నాను తల్లి, అంతా నీ ప్రీతి కోసమే చేస్తున్నాను అని సంకల్పించుకొని మన రోజును మొదలు పెట్టాలి. ఇలా చేస్తే ఆత్మార్పణ బుద్ధి అలవాటు అవుతుంది. ఇక మన యాత్ర మన కర్మ వల్ల కాకుండా అమ్మ దయతో నడిపిస్తుంది. తర్వాతి నామాలు ఏకాకిని, భూమరూప, నిర్ద్వైత, ద్వైతవర్జిత. ఏకాకిని అంటే ఒంటరి అని అర్థం కాదు. అమ్మ ఒక్కతే అంతటా నిండి ఉన్నది అని అర్థం. సర్వం అమ్మమయం అని అర్థం. అమ్మ తప్ప వేరే ఏమీ లేదు అని తెలిసిన వారికి ఇక భయమే ఉండదు. అద్వైతం ఏవ అభయం. ఈ అనుభూతిని ప్రహ్లాదుడు అనుభవించాడు. భూమరూప అంటే అమ్మ అనంతం అని అర్థం. అమ్మ ప్రపంచం అంతా వ్యాపించి ఉన్నది. ఆధారమై కూడా అమ్మే ఉన్నది. ఎలా అంటే కెరటాల్లో సముద్రం వలె. భూమరూప అంటే మరొక అర్థం తురియ స్థితిలో కలిగే బ్రహ్మానందం. నిర్ద్వైత, ద్వైతవర్జిత. అమ్మ అద్వైత స్వరూపిణి. ద్వైతాన్ని విడిచిపెడితే గాని మనకి నిర్ద్వైత స్థితి రాదు. ఇది ఎలా అంటే గురువు గారు ఒక మంచి ఉదాహరణ చెప్పారు. మొగ్గ పువ్వు. నేను అనే అజ్ఞానంతో ముడుచుకుని ఉంటే అది మొగ్గ స్థితి. జ్ఞానంతో పువ్వులాగా విచ్చుకుంటే అదే ఈశ్వరానుభూతి. జీవుడు ఈశ్వరుడు ఒక్కటే అని తెలుసుకోవడమే ద్వైత వర్జిత నిర్ద్వైత స్థితిని ఉంది. సర్వం శ్రీ లలితాచరణార విందార్పణమస్తు.
ధన్యవాదాలు అపర్ణ గారు, చాలా బాగా వివరించారండి లోకయాత్ర గురించి. తర్వాత ఏకాకిని మనం పొందాల్సింది అద్వైతాన్ని, కాబట్టి ఆ అనుభవాన్ని మనకి అమ్మవారు ప్రసాదించాలని కోరుకుంటూ, మంగళం గోసులేంద్రాయ మహనీయ గుణాత్మనే నిత్య శుభ ప్రకాశమైనది కారాయ మంగళం ఉమా కాంతాయ కాంతాయ కామితార్థ ప్రదాయని శ్రీగిరి సాయి దేవాయ మలినాథాయ మంగళం మంగళాశాసన పరే మదాచార్య పురోగమైన సర్వేచ్ఛ పూర్వే ఆచార్య సకృతాయ అస్తు మంగళం. గోవింద గోవింద నమః పార్వతీపతే హర హర మహాదేవ శంభో శంకర. భారతదేశం సనాతన ధర్మంతో ఉండాలని, తద్వైరి ధర్మాత్ములు మనసుల్లో ఉన్న దేశం పట్ల ధర్మం పట్ల ఉన్న వైరభావం పోయి అందరూ సుఖశాంతులతో ఉండాలని భగవంతుణ్ణి ఈశ్వరుణ్ణి గురువుగారి పాదాలని పట్టి ప్రార్థిస్తూ, ఈ అవకాశం ఇచ్చిన విద్య గారికి ఇంతసేపు సత్సంగంతో అందరికీ అందరూ మననం చేయించి మళ్ళీ అమ్మవారిని ధ్యానించాము ఈ వారాహి నవరాత్రిలో. మీ అందరికీ ధన్యవాదాలు. నేను ఏమైనా వాగ్దోషాలు కానీ లేకపోతే భావదోషాలు కానీ ఏమైనా జరిగి ఉంటే కనుక క్షమించండి. సర్వం శ్రీకృష్ణ చరణారవింద అర్పణమస్తు. స్వస్తి.